May the Lord bless you, Mr.
Thank you, Brother Arnold.
Thank you much. Well, we are glad to get back in the tabernacle again this morning. Just a little bit...
గొంతు బొంగురు పోయినది. ఈ వారం అద్భుతకరమైన సమయాన్ని మనం గడిపాము. నాకైతే ఇది గంభీరమైన ఆశీర్వాదపు వారం. ఇక్కడున్న మీలో కూడా అనేక మందికి అది నా యొక్క నిరీక్షణ. అనేక మంది పరిశుద్ధాత్మ పొందుకున్నారు ఈ కూటములో. అదే మా యొక్క ఉద్దేశం. బయట మనం ఎందుకు అది ప్రకటన చేయలేదు అనగా, ప్రజలను ఉంచడానికి ఎలాంటి స్థలము లేదు కాబట్టి. చూస్తున్నారా, రాత్రి వెంబడే రాత్రి ప్రజలు అలాగ వెళ్లిపోతూనే ఉన్నారు. అనగా వారు మనవారే. ఇక్కడున్న మన వారికి ఇప్పుడే తెలియపరిచాము చందాన్ని కూర్చి గంపల కొరకు. అది మన స్థానిక ప్రజలని భావం. అది మన సంఘం యొక్క విషయం. అది మన యొక్క యథార్థమైన ఆదివారపు బడి. చూస్తున్నారా, ఒకవేళ ఎవరికైనా ఆ విధంగా సహాయం చేయకున్నట్లయితే, ఎవరైనా ఆ విధంగా సహాయం చేయాలని అనుకున్నట్లయితే, అది మేము అవసరతలో ఉన్న వారి కొరకే తీయబడిందని నిశ్చయించుకోనండి. మనకు నగరంలో కుటుంబాలు ఉన్నవి. క్రిస్మస్ కు మాకు ఏమి అవసరం లేదు. వారు ఈ మందిరం మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఆ కారణం కొరకే అది సాగిపోతుంది. సంఘ పరిచారకుల్లో ఒకరు అది దేని కొరకు వారికి చెప్తారు, లేదా మా సహోదరి వెనకాల ఉన్నది, ఆమె తీస్తుంది. సరే, ఇప్పుడు ఈ ఉదయం బాప్తీసం కార్యక్రమం ఉన్నదని నేను విన్నాను. అందుకొరకై వారు నన్ను ఒక విధంగా తట్టినట్టు అవుతున్నది. అవునా? ఆ తర్వాత మరొక రాత్రి మాత్రమే మనకున్నది. కాబట్టి అలాగైతే వారికి రెండు ఉండివ్వండి. కూడికైన వెంటనే నీటి కుంట నిండానైనా నిండుతుంది. ఈ రాత్రికి మరొక బాప్తీసం ఆరాధన ఉన్నది. వారన్నారు, వారిలో కొందరు బాప్తీసం పొందవలసి ఉండెను అని. కొద్ది నిమిషాల క్రితమే బిల్లి పరిగెత్తుకుని వచ్చి నాతో ఇలా చెప్పాడు, వెంటనే రావద్దు, ఎందుకనగా మొదట సహోదరు నేవిల్ బాప్తీసం ఇవ్వవలసి ఉండెను. చాలా మంది ఇప్పుడే అది తీసుకోవలసి ఉన్నది. ఈ ఉదయం బాప్తీసం ఉన్నదను నమ్మకం వారికి లేదు అని అన్నాడు. జ్ఞాపకముచ్చుకోండి, ఈ నీటి కుంట నిరంతరం కూడా తెరవబడి ఉంటున్నది. ఎల్ల వేళ కూడా, ఏ సమయంలోనైనా, ఏ గంటలోనైనా, రాత్రి పగలు బాప్తీసం కొరకై సంసిద్ధంగా ఉంటున్నది. వేరే దైవ సేవకులకి వచ్చి బాప్తీసం కొరకై ఈ నీటి కుండను వాడుకుంటుంటారు. అందు నిమిత్తం మేమెంతగానో సంతోషపడుతున్నాము. ఇక్కడే కొంచెం కాలము క్రితము పార్క్ మెథడిస్ట్ సంఘం, అది నేనిక్కడ ప్రసంగపు సభలో ప్రసంగిస్తున్నాను. ఒక ప్రియమైన సహోదరుడు అన్నాడు, నిన్నటి దినాన నేనిక్కడ సహోదరు గ్రహం యుద్ధం ఉన్నాను, అది వినియోగించుకుని కొరకై అది దాన్ని మీరేమని పిలుస్తారు, బాప్టిస్ట్ అని పిలుచుటకు అది మెథడిస్ట్ కు కఠినంగా ఉంటున్నది అని నేను చెప్పాను. వారికి ఒక చిన్న పాత్ర ఒకటి ఉంటున్నది, అందులో వారు చిలకరిస్తారు. మీకు తెలుసా, దానిపైన ఒకటి చిన్నది ఉంటున్నది, బాప్టిస్ట్ అని ఒక మాట పలుకుటకు ఒక మెథడిస్ట్ కు ఎంతో కష్టంగా ఉంటున్నది అని నేను చెప్పాను. అతను చెప్పాడు, అలాంటిది మాకొకటి ఉండాలనుకుంటున్నాము, దానిని నమ్మటానికి ఒకటిగా, దానికి నమ్మకానికి గుర్తుగా. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోనండి, మెథడిస్ట్ బాప్టిస్ట్ ప్రెస్బిటేరియన్ ఎవరినైనప్పటికీ వారి దానిని వాడుకోవాలనుకునేవారు. అది అక్కడే ఉన్నది, అది తెరబడి ఉన్నది, నీళ్లు ఉచితమే. మా యొద్ ఒక చిన్న కర్ర ఉన్నది, దానిని వేడి చేయడం కొరకై అందులో పెట్టుటకు వేడి కర్ర ఉన్నది. అయితే నేను ఇప్పుడు మీతో చెప్తున్నాను, అది దానిని వేడి చేయదు. నా జీవితంలో నేను అనుభవించినంత మటుకు అది అతి శీతలమైన నీరది. నా పాదములు బయట పెట్టి మంచు గడ్డను కాలవ కొయ్యలో అలాగ తన్నివేసి అనేక సార్లు నేను వారికి బాప్తీసం ఇచ్చాను. ఆ తర్వాత నేను ఎక్కడ ఉండాలో నేను ఎక్కడికి నడుచుకుంటూ వెళ్లేవాడిని. ఇంటికి నా బట్టలు మార్చుకోవడానికి నడుస్తున్నప్పుడు నా బట్టలు గడ్డలుగా పేరుకుపోయేవి. నా ప్యాంట్ కాళ్లు గడ్డలైపోయినవి కాబట్టి అడుగులు వేయటానికే లేక అడుగులు వేయలేకపోయాను. ఇక్కడ ఉన్నటువంటి చల్లగా కాదు అవి ఉన్నది, నా జీవితంలో నేనెన్నడూ చూడటువంటి చల్లగా ఉన్నవి అవి. అటువంటి నీళ్లు నేను ఎన్నడూ చూడలేదు. సహోదరికెళ్లి నేను అక్కడికి దిగి వెళ్ళినప్పుడల్లా నన్ను చంపుడుకు గడ్డ కట్టినంతగా అది ఉంటున్నది. అది నిజమే. నీవు మంచిగా భవించినట్లయితే అది ఏమి చేయదు, నీవు మంచిగా అనుకుంటే అది ఏమి చేయదు అని సహోదరి కెళ్లి చెప్తుంది. ఈ ఆనందకరమైన మిశ్రమ ప్రజలు ఇక్కడ మిళితమైనందుకు మేము ఆనందిస్తున్నాం. పలు పలు సంఘశాఖలను వచ్చిన వారు అదంతా దేవుని బిడ్డలు కలిసి నెట్టుకుని వచ్చుట. ఇక్కడున్న వారందరూ మెథడిస్ట్ బాప్టిస్ట్ నజరేను పిలిగ్రిమ్ ప్రోగ్రెస్ కేథోలిక్ యెహోవా సాక్షులు క్రిస్టియన్ సైన్స్ పెంతకోస్తు ప్రతిదీ కలిసిపోతున్నారు, కలిసి ఉన్నారు. ఒక యూదుడు కూడా అందుకొరకై ప్రభునకు స్తుతి కలుగును కాక. వందనాలు. యూదుని కొరకై మనం ఎంతగానో సంతోషపడుతున్నాము. అవునండి, అది యూదుని కొరకై కనట్లయితే మనం ఎక్కడ ఉండేవారమో నాకు తెలియదు. అవునది నిజం, అదెంతో మంచిది. పరలోకం ఆ విధంగా ఉండబోతున్నది. ఖచ్చితం పలు విధాలైన అన్ని సంఘ శాఖల గుంపులతో పరలోకం ఉండబోతున్నది. మరి ఆ కారణం చేతనే మనం పరలోక స్థలం ముందు కలసి కూర్చున్నాము. డాక్, అది కొద్దిగా వేదంతమా? అది అలాగని నాకు తెలుసును. నేను దానికంత సమీపంగా లేను. ఏ ఉదయం కొద్దిగా గొంతు బొంగురు పోయినట్టుంది. కొద్దిసేపటికి అది రెండవ గేర్ అవుతున్నది. ప్రారంభించడు. అవునా, అది అలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే అవుతుందని. ఇప్పుడు రాత్రి వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలు నా యొద్ద ఉంచుకున్నాను. అవి కూటమిలకు సంబంధించినవి. ప్రభుచితమైనట్లయితే మనం యథాతథంగా ప్రసంగ ఆరాధనను ఆరంభించక ముందు నేను చాలా త్వరగా వాటికి జవాబిస్తాను. ఈ రాత్రి తప్పక వచ్చిన కొరకు ప్రయత్నం చేయండి. ప్రభుచితమైనట్లయితే ముగింపు ఉజ్జీవ సభల ఆఖరి రాత్రిలో నేను ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ప్రసంగించాలని ఆశపడుతున్నాను. మనం ఎరిగినంత వరకు పరిశుద్ధాత్మ మరోవైపునకు మళ్లించినట్లయితే అనేక మంది మీలో ఈ కూడికి అయిన తర్వాత ఈ దినం బహుశా ఈ ఉదయం మీ ఇండ్లకు తిరిగి వెళ్లవలసి ఉన్నది. మిమ్మల్ని ఎంతగానో అభినందించాలని మేము చెప్పాలనుకుంటున్నాము. మేము మీకు సంతోష క్రిస్మస్ శుభములు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేయాలని కోరుకుంటున్నాము. దేవుడి మీతో ఉండి కొత్త విషయాలు మీకు అనుగ్రహించుడు కాక. మీరు వెతుకుతూ ఆకలిగొనిన దానికి కొత్త జీవును మరెక్కువగా దయచేయును కాక. నాకు నేను చేస్తున్నది అదే, దేవుని కొరకు ఎక్కువగా ఆకలిగొనుట. అనేకమైన ప్రశ్నలు మరి ఇతరమైనవి ఉన్నవి. గదిలో కొన్ని తీసుకున్నాను, తర్వాత వారు ఇచ్చారు. కొందరు సహోదరులు గత రాత్రిలో కొన్ని ప్రశ్నలు నా కుమారునికి ఇచ్చారు. వాటిని తీసుకుంటానికి నాకు తరుణం దొరకలేదు, ఎందుకంటే నా జేబులో నేను వాటిని నొక్కి పెట్టుకున్నాను. అది ఎంతో ఆలస్యమైపోయినది. అందులో కొన్ని ఆ యొక్క హెబ్రీ 4:6 తిరిగి సంబంధించినవి. కొద్ది నిమిషాల క్రితమే సహోదరి మామీ చెప్పినది దాన్ని ఆమె పట్టుకుంటానికి ఆమెకు ఎంతగానో ఆనందంగా ఉందని. కారణమేదనగా కొంచెం కాలం క్రితము ఆమె అదే ప్రశ్న అడిగినది. అది ఎంతగానో మేల్కొలుపు కలుగు చేయనది. అయితే అది ఏమైనదో మీ అందరి యొద్ద ఉన్నదని నేను నమ్ముతున్నాను. మీరు అది చేశారని నా యొక్క నిరీక్షణ. ఆత్మతో నింపేది అది ఒక క్రైస్తవుడు కాదు. మీరు హెబ్రీ 10 వెళ్ళినట్లయితే ఆయన అక్కడ చెప్పినది మీరు చూస్తారు. అది వ్యత్యాసకరమైనది. తర్వాత క్రైస్తవుని యొక్క క్షమాపణ లేని పాపము గురించి ఆయన మాట్లాడుతున్నారు. అయితే ఇది నింపబడిన వ్యక్తికి. అయితే ఇతరే ఆ వ్యక్తి మధ్యస్థ విశ్వాసి, అలా రుచి చూచిన వాడు. అన్ని సంఘాల్లో మనకు వారు ఉన్నారు. కేవలం మందిరానికి రావడం, ఆహా ప్రభు చేసిన దాన్ని అభినందిస్తారు. అయితే అందులోకి మాత్రం రానే రాదు. ఒకరి స్వస్థత పొందటం చూచి అభినందిస్తారు. అయితే బయటికి వెళ్లిపోవటకు క్రియ చేయరు. రోగులుగా ప్రార్థించి ఆసుపత్రులను దర్శించి లేక మంచిదగ ఒకదాన్ని చేయటకు వారు ప్రయత్నించరు. వారు దయగా ఉండుట నీవు చూస్తావు. వారు రుచి చూశారు. నేను చెప్పినట్లుగా ఇస్రాయేలు వారు కనాను సమీపిస్తున్నారు. వారు ఇక లోపలకు చేరినంతగా చేరుకున్నారు. వారు ఇక్కడికి చేరారు. దేశం యొక్క ఫలాలు రుచి చూచినంతగా చేరారు. అయితే వారు చెప్తున్నారు, ఓ మనం అది చేయలేం, మనకది అసాధ్యం. అయితే అది వారు చేయగలరని యెహోషువా కాలేబుకు తెలుసు. కారణం దేవుని వాగ్దానాన్ని వారు కలిగి ఉన్నారు కాబట్టి. అదే పౌలు మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. వారు దానికి చాలా చేరువుగా చేరున్నారని. అయితే దాని మీద వారు చేతులు పెట్టలేదని వారికి వారు గమనిస్తున్నారా? వారు చెప్తారు, మేము మందిరాలకు వెళ్తాము అని అంటారు. వారు మందిరాలకు, నేను హోలీనెస్ చర్చికి వెళ్తాను, నేను పెంతికోస్ చర్చికి పెంతికోస్తు మందిరానికి వెళ్తాను, నేను దీనికి వెళ్తాను అని అంటారు. అయితే నీవు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందేవా? ఓ లేదే, నేను ఇంకా అది చేయలేదు. అవునా, అక్కడే నీ ఉన్నావు. అయితే నిజమైన విశ్వాసం దాన్ని పొందుకునే వరకు విశ్రాంతి తీసుకోడు. అతను అందులోకి వెళ్లి పొందుకుంటాడు. అవును, ఒక రకమైన మధ్యస్థ విశ్వాసి, బోర్డర్లైన్ బిలీవర్, మధ్యస్థ విశ్వాసి. అలాంటి వ్యక్తిని గురించి పౌలు మాట్లాడుతున్నది. అయినప్పటికీ ఈ ఉదయానికి ఇది యథార్థమైన సువార్త వర్తమానం. ప్రభుచితమైతే నాకు తగిన స్వరాన్ని ఇచ్చాడు కాబట్టి నేనది ప్రకటనలు అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా నాకు తెలియదు. అయితే నేను ఎరిగినంత వరకు అది అదే అని అనుకుంటున్నాను. మిగతా వాటి సహోదరు నేవిల్ తెలియపరిచాడు. మీరు ఇండ్లకు వెళ్లై ఉన్నవారు మీరందరినీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సాయంకాల వేళ కూడికకు ఉండకుండా ఉండేవారు. నేను మిమ్మల్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏ సమయంలో అయినా మీరు ఇక్కడ ఉండినట్లయితే మీరు వచ్చి మా సంఘ కాపరి గారిని వారి యొక్క బోధ వినాలని నేను కోరుతున్నాను. ఈ మందిరమందు మాకు గంభీరమైన సంఘ కాపరి ఉన్నాడు, సహోదరుడు ఆర్మన్ నెవిల్. అతడు ఇక్కడ కూర్చుని ఉన్నాడని చెప్పడం కాదు, కానీ సంవత్సరాల తరబడిగా అతడు నాకు తెలుసును. రవంతైనా అతడు మరలేదు. అతడు ఇంకా ప్రభు యొక్క దాసుడు ఆర్మన్ నెవిల్. మీరు అతనిపై ఆధారపడగలరు. నమ్మకమైన, యథార్థమైన, అద్భుతకరమైన బోధకుడు. ప్రపంచమంతటా బోధ చేయ బోధకుల బోధను నేను విన్నాను. అయితే కొన్నిసార్లు నన్ను ఎంతగానో ఆశ్చర్యపరిచేవి అతడు బోధిస్తాడు. నేను మీకు చెప్తున్నాను, అతడు వినియోగపరిచే ఆ చిన్న చిన్న విషయాలు నిన్ను మోసుకుని పోతున్నవి. నేను వచ్చిన ప్రతిసారి కూడా అతని ప్రసంగంలో నుండి సుమారు 15 పాఠాలను నేను పొందుకుంటాను. నేను వచ్చినప్పుడు అవి వ్రాసుకుంటాను. ఇంటికి వెళ్తూ, ఆహా, అది ఒక వర్తమానం అవుతుంది కదా, ఆహా, అది ఒక వర్తమానం అవుతుంది కదా, అలా వ్రాసుకుంటాను అది. కాబట్టి వచ్చి సహోదరు నేవిల్ ప్రసంగం వినండి, మా వారితో సహవాసం చేయండి. వారు పేదవారు, నిజంగా పేదవారు. అయితే వారు ప్రభును ప్రేమిస్తారు, మిమ్మల్ని ప్రేమిస్తారు. కనుక మీరు మాతో ఉన్నందుకు ఆనందంగా ఉన్నది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాము. మన వాక్యాన్ని సమీపించక ముందు ఒక క్షణం తల్లవంచుకుందాము. కృపాభర్తుడు ప్రభువా, మేము ఎంతో భయభక్తులతో రావలేనో అంత భయభక్తులతో మేము ఇప్పుడు వచ్చుచున్నాము. యేసు నామములో మేము వస్తున్నాము. ఆయన నామాన్ని బట్టి, ఆయన ద్వారా మేము ఏది అడిగినను నీవు వింటావని నీ వాగ్దానం చేసినది నమ్మి వచ్చుచున్నాము. ఏ ఉదయ వేళ ఇది ఒక సందర్శనముగా మాకు దయచేయమని దేవా మేము అడుగుతున్నాము. కథించిన వారమంతా మా ఎడల నీవు చేసిన దానికి మా హృదయాంతరంగము నుండి నీకు ధన్యవాదాలు తెలియచేయాలని ఆశపడుతున్నాము. అనేక దుఃఖ హృదయాలు ఆనందభరితులయ్యారు, అనేక మంది ఆనందం పొందుకున్నారు. వాక్యమందు ఎందరైతే అటు ఇటుగా ఉందిరో ఇప్పుడు యేసుక్రీస్తునందు విజయముతో కేకలు పెడుతున్నారు. వీటన్నిటి కొరకై నీకు కృతజ్ఞతలు తెలియజెప్పుకుంటున్నాము. ప్రభువా, నీ ప్రజలను నీవు సందర్శించు మరొక తరుణం ఈ దినము కావాలని మేము ప్రార్థిస్తున్నాము. అనేక రకములైన వారముగా, అనగా నా యొక్క భావ సంఘశాఖల సంఘములుగా మేమిక్కడ కూడుకుని ఉన్నాము. కొందరైతే వేరే నమ్మకాలతో ఉన్నారు. బహుశా స్నేహపూర్వకంగానే లేఖనములను అంగీకరించినట్లుగా అయితే ఇలాంటి అడ్డంకు ఎన్నడూ కాకూడదు. చిట్ట చివరకు యూదురాలైన ఒక స్త్రీ ఒక సహోదరి తన చేయి ఎత్తారు. క్రీస్తు యేసుతో పరలోక స్థలములో మేము కూర్చొని ఉన్నాము. ఈ దినమున మా యొక్క ఆత్మ మాపైన, ఈ దినమున నీ యొక్క ఆత్మ మాపైన స్వచ్ఛమైనదిగా క్రమంపబడాలని మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రభువా, ఈ ఉదయం స్వచ్ఛమైన బాప్తిస్మ మాకు దయచేయము, స్వచ్ఛమైన నింపుదల దయచేయము. నీవు రోగ బాధలతో ఉన్నవారిని, ఎవరైతే లేమిడిలో ఉన్నారో వారిని నీవు స్వస్థపరచమని మేము అడుగుతున్నాము. ఇక్కడ ఒక పురుషుడు త్రోపుడు బండిలో కూర్చొని ఉన్నారు, ఇంకొకరు అక్కడ ఉన్నారు, బహుశా గుండె జబ్బుతో ఉన్నారేమో, ఒక రకమైన క్యాన్సర్ తో ఉన్నారో. ప్రభువా, వారు చనిపోతున్నారు. మా దేశంలో ప్రశస్తమైన వైద్యులు వారి జబ్బులను పరిశీలన చేసి వారు చేయగలిగినంతా చేశారు. బహుశా శస్త్రచికిత్సలు, ఇంకా దయ్యం అది పట్టుకుని ఉన్నది. వారి ప్రాణం తీయటానికి వారు నిశ్చయించుకున్నారు. వారి కత్తులతో ఒక చోట వారి యొక్క మృదువైన చేతులను వారు కోసి ఉండవచ్చు ఆ వ్యక్తికి సహాయం చేయడానికై. అయితే దయ్యం మరొక మూలన చొరవ చేసుకుని మరలా పగల కొట్టినది. ఎందుకనగా వైద్యుడికి వాడు ఎంతగానైనా దక్కు ఉండగలడు, అతడు దక్కునగలడు. అయితే నీకు వాడు దక్కులేడు. వాడు ఎక్కడ ఉన్నావు నీకు బాగా తెలియను. నీ యొక్క విశ్వాస వాక్యము చేతను, శక్తి చేతను అతడు కదల వెళ్లవలసి ఉన్నది. దేవా, రక్త విలువైన చెడు విషయాన్ని ప్రజలను తీసివేయమని ఈ దినాన మేము నీకు ప్రార్థన చేస్తున్నాము. తద్వారా వారు ఆరోగ్యము మా ప్రభువైన దేవుని యొక్క ఆశీర్వాద ఆనందమును పొందుకుందురు కాక యేసు నామమున అడుగుచున్నాము, ఆమేన్. ఇక్కడ చాలా చేతి రుమాలు ఉన్నవి, వాటి కొరకే ప్రార్థన చేద్దాము. మీకు ఒకటి ఇక్కడ లేనట్లయితే, మీకు ఒకటి కావాలనుకున్నట్లయితే ఇక్కడ పోస్ట్ ఆఫీస్ బాక్స్ 325కు మీరు రాస్తే వెంటనే మేము మీకు పంపుతాము. అది అపోస్తుల కార్యాల పుస్తకము 19వ అధ్యాయంలో ఉన్నది. ప్రజలకై చేతి రుమాళ్ళు లేదా చిన్న వస్త్రములు పెట్టి ఉంచి వాటి కొరకై ప్రార్థన చేయుట. ఇప్పుడు ఈ ఉదయము లేఖముల నుండి యెషయా పుస్తకం 1వ అధ్యాయం చూద్దాం. యెషయా 1 లేఖములో కొంత చదువుదాము. నీవు ఈ పుస్తకాన్ని తిప్పుతున్నప్పుడు, చదువు కొరకై అనుకరిస్తున్నప్పుడు, జరగనయున్న స్వస్థత కొరికను గురించి కొంత మేము మాట్లాడాలని ఆశపడుతున్నాము. ఇక్కడ దైవిక స్వస్థతను ఒక గొప్పదిగా చేయనట్లుగా చెప్పుటకు మేము ప్రయత్నించట్లేదు. ఎందుకనగా దైవిక స్వస్థత చిన్నదే, ఒక చిన్నదాని నీవు ఒక పెద్దదిగా చేయలేవు. అయితే యేసుక్రీస్తు యొక్క పరిచర్యను మనము నమ్ముతున్నాము. 186% దైవిక స్వస్థతే అది. దైవిక స్వస్థతను బట్టి ప్రజల యొక్క గమనమును పట్టుకుంటా. ఆయన దేవుడై ఉన్నాడను గ్రహింపులకు వారిని తెచ్చుట. ఆయన చెప్పాడు, మీరు ఆవిధముగా నన్ను నమ్మనట్లయితే, అలాగైతే నేను చేయు క్రియలను, నేను చేయు కార్యములను నమ్ముడి. నా తండ్రి క్రియలు నేను చేయనిడలా చేయకపోతే నన్ను నమ్మవద్దు. అయితే నా తండ్రి క్రియలు నేను చేసినట్లయితే మీరు నన్ను నమ్మకపోతే, అలాగైతే క్రియలు నమ్ముడి. ఒక మానవుడిగా ఆయన తను తాను దేవుడిగా చేసుకుంటున్నాడు. కొంచెం సెలవుకు ముందుగా వారు ఆయనతో ఇలాగ అన్నారు, నీవు చేసిన మంచి క్రియల బట్టి కాదు మేము నీ మీద రాళ్లు వేయడది. నీవు మనుషుడిపై ఉండి నిన్ను నీవు దేవునిగా చెప్పుకుంటున్నావు కాబట్టి. ఆయన దేవుడై ఉండెను. ఆయన దేవుడు ఆయనతో ఉండెను. కాబట్టి ఆయన చెప్పి ఉన్నాడు, మీరు నన్ను నమ్మకపోయినట్లయితే నేను చేయు కార్యములను నమ్ముడి. గమనిస్తున్నారా, కార్యములను నమ్ముడి, అవి దేవునివి. ఈరోజు కూడా అదే విషయం. భూపైన ఏ మనుషుడు దేవుడు కాదు, కానే కాదు. మనమంతా మానవులము. ప్రతి ఒక్కరూ పాపములు పుట్టి అతిక్రమంలో రూపుదాల్చి అబద్ధములాడుతూ లోకంలోనికి వచ్చారు. అయితే ఈ వారం దాన్ని ఎంతగానో విశదంగా మనం పఠనం చేస్తున్నాం. పట్టణం చేసినట్లుగా దేవుడు ఒకప్పుడు పైన ఆయన సృష్టిలో నివసించాడు. ఎందుకనగా పాప కారణాన్ని బట్టి తరువాత సృష్టితో ప్రాణులతో జీవించాడు. శరీర రూపముతో యేసుక్రీస్తు ఆయన గుడారం మన మధ్య వేసుకుని శరీరధారి అయి మనతో ఉన్నాడు. మన కొరకు, బాధ కొరకు, వేతన కొరకు, మనము చేసిన కార్యముల కొరకు శ్రమను అనుభవించిన కొరకై ఉన్నాడు. ఆ తర్వాత ఆయన నివాసం చేటు కొరకై ఆయన సంఘమును పరిశుద్ధపరిచాడు. కాబట్టి మన పైన ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు. యేసు చెప్పినాడు, ఆ దినమందు తండ్రి ఎందు నేను, తండ్రి నా ఎందు, నేను మీ ఎందు, మీరు నా ఎందు ఉందిరని ఎరుగుదురు. మీరు అక్కడ చూచేదని అది దేవుడే పనిచేయుట. కాబట్టి ఒక వ్యక్తి సంపూర్తిగా పరిశుద్ధాత్మచే పట్టుబడినట్లయితే, లేక పరిశుద్ధాత్మకు లోనట్లయితే, అతను మాట్లాడుతున్నప్పుడు అది మాట్లాడినది ఆ వ్యక్తి కాదు సుమా. అనుభవం ద్వారా నేను దాన్ని ఎరుగుదును. క్రీస్తునందరి నా చిన్న అనుభవంతో కొద్ది నిమిషాల్లో నాకు నేనుగా ఆయనకు లోబడి పోవటము, ఆయన అంగీకరించుట నేను కనుగొన్నాను. నేను మాట్లాడినదేదో నేను ఎరుగునంతగా నేను దాన్ని చెప్పనవసరం లేదు. లోకములో దేని కొరకు కాదు. అయితే ఆయనే అది చెప్పాడు. అక్కడే ఆ స్త్రీ ఉన్నది, హెట్టి వెనుక కూర్చుని ఉన్నది. గత దినం ఈ ఉదయం వచ్చునని నేను నమ్మిన ఈ నూతన పరిచర్య మీరందరూ దాన్ని గుర్చి వినే ఉన్నారు. అక్కడ ఆ సమయంలో కూర్చుని ఉన్నవారు ఇక్కడ ఇప్పుడు 8 లేక 10 మంది సుమారు కూర్చుని ఉన్నారు. పరిశుద్ధాత్మ ఆ స్త్రీ వైపు తిరిగి ఆమె కోరుకున్నది ఏదైనా కోరుకోవచ్చునని, అది ఆమెకు ఇవ్వబడినని ఆమెతో చెప్పి ఉండెను. అది నేను చెప్పి ఉంటానని నీవు అనుకుంటున్నావా? నేను దాన్ని చెప్పగలిగితే ఇప్పుడే నేను చెప్తాను. అయితే అది నేను చెప్పలేను. నేను వణికిపోయాను. నేను ఎంతగానో బలహీనైపోయాను. అక్కడ నిలబడి ఉన్న సహోదరు బ్యాంక్స్ నా ప్రక్కనే కూర్చుని ఉన్నాడు. చెమట నా చేతుల్లో గుండా కారిపోతున్నది. నేను లేచి ఇంటిని విడిచిపెట్టేంతగా నేను బలహీనైపోయాను. అది నేను ఎంతగానో భయంకరంగా భయభీతునిగా చేసినది. అయితే ఆ స్త్రీ ఎవ్వరూ అడగలేనంత గొప్ప విషయాన్ని ఆమె అడిగినది. ఆమె పొందుకున్నది కూడా చూశారా, అది దేవుడు, మనుషుడు కాదు. మనుషులు ఆ విషయాలు చేయలేరు. యేసు చెప్పాడు, ఆ చెట్టుతో నీ ఫలమును ఎవరు తినరు. సరిగ్గా అప్పట్నుండే అదంత త్వరగా పనిచేయడం ఆరంభించినది. మరుసటి రోజు అది వారిపోటుకు ప్రారంభించినది. వారు అన్నారు, ఇదిగో ఇంత త్వరగా చెట్టు ఎండిపోయినదే. ఆయన చెప్పాడు, దేవుని యందు విశ్వాసం ఉంచుడి. నేను నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, నేనైతే అని కాదు, అయితే మీరు మీరైతే ఎవరైనాను, ఎవరైతే ఈ పర్వతము కదలి వెళ్ళు అని చెప్పుదరో సందేహపడకుండా. అయితే వారు చెప్పినది జరుగునని నమ్మినీడేలా నీవు చెప్పినది జరుగును. అదే దేవుడు నీలో ఉండుట. పర్వతాన్ని ఎవరు కదిలించగలరు? దేవుడు తప్ప. అలాంటి కార్యాలను ఎవరు జరిగించగలరు? దేవుడు తప్ప. కనుక చూడండి, ఎలాంటి విరుద్ధతకు తావులేదు. దేవుడు ఆయన ప్రజల మధ్య ఉన్నాడు. అడుగు తర్వాత మనము ఒకరినొకరము గౌరవించటకు బద్ధులమైంటున్నాము. మనము ఒకరినొకరము ప్రేమించ బద్ధులమైంటున్నాము. మన సంఘర్షకల అడ్డంకులకు ఆవల మనం ఒకరినొకరు ప్రేమించ బద్ధులమై ఉంటున్నాము. ఎలాగైనా మనం అంగీకరించపోయినను సరే, బహుశా అపోస్తలులు వారు అంగీకరించలేకపోయారు. వారిలో ఎవరి గొప్పవారా అని వారు తెలుసుకుని కోరారు. ఇంకా అనేకమైన విషయాలు యోహాను మార్కు విషయంలో పేతురు పౌలు అంగీకరించలేదు. అయితే ప్రేమ బంధము, అందుకొరకే మనం ఈనాడు పోరాడుతున్నది. మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్, లూథరను, అది ఏమైనప్పటికీ ఒక క్రైస్తవ స్థిరతగా మనమంతా ఒక్కటే. ఆత్మతో నింపడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము దేవునికి సమీపస్తులుగా. అదే దర్శనము. యెషయా 1 తీసారా? 14 వచనంతో ప్రారంభిద్దాము. నా పాఠం యొక్క సందర్భంలో నేను తీసుకుంటాను కొరకై ప్రభుచితమైతే 18 వచనం, నేను పాఠము తీసుకున్నానై ఉన్నాను, పాఠం తీసుకుంటాను. మీ అమావాస్య ఉత్సవములను, నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధకరములు, వాటిని సహించలేక విసికియున్నాను. మీరు మీ చేతులు చాచునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండియున్నవి. మిమ్మను కడుగుకునుడి, శుద్ధి చేసుకునుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి, న్యాయం జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వాణిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయం తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎరినవైనను, అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎరినవైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివ్వగును. మేలు సమ్మతించి నా మాట విననీయడలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపగా తిరుగుబడినీయడలా నిశ్చయముగా మీరు ఖడ్గము పలుగుదురు. యెహోవా ఇలాగునే సెలవిచ్చి ఉన్నాడు. ఈ మధ్యనే ప్రజలు కలిసి కూడికొను ఆలోచన సభలు చేయుట మనం అనేకమైన విన్నాము. అదే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నది, ఆయన ప్రజలతో ఆలోచన సభ
చేయుట.
రండి మన వివాదము తీర్చుకుందాము. గత కొద్ది దినముల నుండి అదే మనం ఇక్కడ చేయుచున్నది. దేశంలో ఎక్కువగా ఉన్నది అదే, జాతీయ కార్యకలాపాలన్నీ ఎక్కువగా అవే. ఆలోచన సభలపై ఆధారపడుట. కొద్ది కాలం క్రితం ఇక్కడే నేను దాన్ని సులభంగా మననకు తెచ్చుకోగలను. అనేక మందికి అది జ్ఞాపకం చేసుకోగలను. బిగ్ ఫోర్ కాన్ఫరెన్స్, బిగ్ ఫోర్ ఆలోచన సభ, ప్రపంచ శాంతి ప్రేమికులైన, ప్రపంచంలోని ఘనులైన నలుగురు నాయకులు ఏకమయ్యారు. వారు ఒక ఆలోచన సభను నిర్వర్తించారు. చేయదగిన శ్రేష్టమైనది ఏది అని తీర్మానించిన కొరకై ఈ ఆలోచన సభలో వారు ప్రయత్నము చేశారు. అటు తర్వాత జెనీవాలో ఈ మధ్యనే జెనీవా ఆలోచన సభ జరిగినది. ప్రపంచ శాంతిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుటకు ప్రపంచ శాంతి ప్రేమికులు ఒక చోట కూడుకున్నారు. అదే జెనీవా ఆలోచన సభగా పిలువబడినది. ఆ తర్వాత నేను పొరపడకున్నట్లయితే పారిస్ ఆలోచన సభ ఇక్కడే కొంచెం కాలం క్రితం జరిగినది.
To discuss
వారందరూ కూడా సమాధానం చేకూరుపు చేడుకొరగా ప్రయత్నించుటకు, సమస్యలను గురించి తర్కించుటకు ప్యారిస్ లో కొడుకున్నారు. ఇప్పుడు మన ప్రియమైన అధ్యక్షులు డ్వైట్ ఐజెన్హవర్ స్వతంత్ర ప్రపంచాన్ని ఆత్ర చేస్తున్నారు. దానితో పత్రికలన్నీ నిండిపోతున్నవి, రేడియో మొదలుగునేవి. మిస్టర్ ఐజెన్హవర్ ప్రపంచ స్వతంత్ర ప్రజలతో సంభాషణలు, ఆలోచన సభలు, ఆధునిక ప్రయత్నాలు రేడియో ప్రచురణ చేస్తున్నది. అనేక స్థలాలలో అతడు ఏ విధంగా ఆహ్వానించబడుతున్నది, జెండా ఎగురవేసి లేక జెండా ఆవిష్కరణ చేసినది. అతడు వచ్చినప్పుడు అందును గురించి పత్రికల్లో వారు తెలియచేశారు. పలు విధాలైన వారు అతనికి ఇచ్చినటువంటి బహుమతులు మొదలగిన వాటిని గురించి వారు తెలియచేశారు. వారెవరనగా దేశ దేశాల శాంతి ప్రియులు. మనము మిస్టర్ ఐజెన్హవర్ కొరకై ప్రార్థించబద్ధులమై ఉంటున్నామని అనుకుంటున్నాను. మనం ఈ విధంగా నిరాటంకంగా కూటములు పెట్టుకోవడానికి, ఈ దేశాన్ని ఉంచడానికి వారి ప్రయత్నాలన్నీ పెట్టుచున్నందు కొరకై మనం ప్రార్థించాలి. అమెరికా దాని యొక్క పాపం అంతటితో కూడా, దాని ఇబ్బందులన్నీలో కూడా అమెరికా అది ప్రపంచమంతటిలో ఉత్తమమైనది అని నేను నమ్ముతున్నాను. అన్ని కళలలో అలాగుడి కొరకై దేవుడు సహాయం చేయనుకాక, ఎందుకనగా మనకు కొన్ని అభిమతమైన పద్ధతులున్నవి. అదేమనగా ఈ పద్ధతులు కాపాడుకుంటానికై ఈ పురాతన భూమి రక్తముతో స్నానమాచరించినది. కాబట్టి నిరంతరము మిస్టర్ ఐజెన్హవర్ తో దేవుడు ముందుగానే మనం ప్రార్థన చేయాలి. పెద్దవాడైపోయాడు, ఆరోగ్యం సరిగా ఉండట్లేదు. ఆ యొక్క మనిషి తన సాంఘిక స్థితి ప్రసంగించుట ప్రయత్నాలు చేయట రాజకీయాల్లో మీరతంతో ఏకీభించపోయినప్పటికీ ఇప్పుడు అతని కొరకై ప్రార్థించండి. జాతి యొక్క బాధ్యత అది. ఎందు నిమిత్తం ఆలోచన సభ నిర్వహిస్తారు? ఈ ఆలోచన సభలు ఎందుకొరకు? ఒక కారణము ఉండవలసి ఉన్నది, లేకపోతే ఈ ఆలోచన సభలు వారు ఏర్పాటు చేయరు. వారు ఏమి చేయబోతున్నారో అందుకొరకైనా ఒక తీర్మానం కొరకు వారు రావలసి ఉన్నది. అందుకొరకే ఆలోచన సభ ఏర్పాటు చేయబడుతున్నది. ఒక తీర్మానం చేయటం కొరకై వివిధ తలంపులతో ఉన్నవారు, కొందరు ఒక స్థలం నుండి, మరొకరు మరొక స్థలం నుండి, ఇక్కడ కొన్ని చిన్న విషయాలు లేవనెత్తి అక్కడ ఒక విషయం, అక్కడ వెనకాల ఇంకొక విషయం, ఆడు తర్వాత వారందరూ కలిసి ఆలోచన సభ నిర్వర్తిస్తారు. తర్వాత వారు ఏమి చేయబోతున్నారో అందుకై తీర్మానం చేస్తారు. అందుకొరకై వారు కొడుకుంటారు. ఆ తీర్మానం చేసిన తర్వాత లేక ఆలోచన సభ ఏర్పాటు చేసి ఈ ఆలోచన సభ ఏర్పాటు చేయటకు వారికి ఒక స్థలం ఉండవలసి ఉంటున్నది. మీరు దాన్ని గమనించినట్లయితే ఒక అందమైన స్థలమును చూచుటకే వారు ప్రయత్నం చేస్తారు ఎల్లప్పుడు కూడా. నేను జెనీవాలో ఉన్నాను. జెనీవా ఆలోచన సభ లేక ప్యారిస్ లో ఉన్నప్పుడు లేక ఆలోచన సభలు ఏర్పాటు చేయబడిన వివిధ స్థలాలలో నేను యుఎన్ భవనంలో ఉన్నాను. ఓ, అదెంతో అందమైనది, ప్రత్యేకించి జెనీవా. ఈ స్థలాలను ఎంపిక చేస్తారు అనుకుంటాను. అది శాంతియుతంగా ఆకర్షణీయంగా ఉండటకు, అది మానవ ఆత్మ పైన పనిచేయనట్లుగా అగుపిస్తున్నది, అది వాస్తవమేనని అనుకుంటాను. అనేక సార్లు నాకు నేనుగా పర్వతములు ఎక్కడి కొరకై సంధ్యవేళను కనిపెడుతుంటాను, అలాగే చేస్తాను, లేదా అది నన్ను వాళ్ళు జల్లుమైనట్లుగా చేస్తున్నది. నా వ్యత్యాసాలన్నీ ఫలదీకృతమైనట్టుగా అనిపిస్తున్నది. ఈ ఆలోచన సభ తప్పక ఎక్కడ ఏర్పాటు చేయవలసి ఉన్నదో అక్కడ ఒక స్థలం ఉంటున్నది. అటు తర్వాత తీర్మానాలు తీసుకోబడతవి చేయబడతవి. ఆ తర్వాత ఆలోచన సభలో మరొక తలంపు మీ మధ్యకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. అదే ఇది, అత్యావశ్యకమైన అవసరతలు ఉంటే తప్ప వారు ఆలోచన సభను ఏర్పాటు చేయరు. ఆలోచన సభను వారు ఏర్పాటు చేయనప్పుడు అది తీక్షణమైన లేక ఎంతో అవసరమైన సమయం కావాలి. బిగ్ ఫోర్ సమావేశం యొక్క సమయం అక్కడ ఆలోచన సభ జరిగినది. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధం ఇక చేతులు దాటిపోయింది కాబట్టి వారందరూ కలుసుకుని వారి యొక్క ఇక్తి పన్నాగాలు ఒక చోట చిచ్చి ఒకటి నిర్వాహకం చేయవలసి ఉండిందని మిస్టర్ చర్చిల్ మరియు రూజ్వెల్ట్ మరికొందరు వారి ఇంగిత జ్ఞానాన్ని ఐక్యం చేయడానికి ప్రయత్నం చేశారు. అది శ్రేష్టమైనదో తెలుసుకుంటూ ఏది శ్రేష్టమైనదో తెలుసుకుంటారు కొరకై, ఎందుకంటే అది అత్యవసరమైన పరిస్థితి కాబట్టి. సమస్త స్వతంత్ర ప్రపంచమంతా పేల్చి వేయబడవలసిన సమయం అది. హిట్లర్ నేటి వరకు కూడా ప్రపంచ నియంతగానే ఉండేటివాడు. అలాగైతే ఈ రోజు ఈ కూటమి మనకు ఉండేది కాదు. అందుకని ఆలోచన సభ ఏర్పాటు చేస్తారు. ఎన్నిక చేయబడిన స్థలాలలో వాటిని పెట్టుకు అదే కారణం. వాటిని పెట్టుకోగల కారణము అదే అవుతున్నది. ఆలోచన సభ ఏర్పాటు చేయడానికి మనం బలవంతపెట్టబడుతున్నాము. ఆ విధంగా వారు కలుసుకుంటారు. వారి గొప్ప గొప్ప ఆలోచన సభలు ఏర్పాటు చేసుకుంటారు. నా మనసులో సందేహము లేదు. కాలకాలాల్లో అనేకములైన సమాలోచన సభలు లేక ఆలోచన సభల గురించి చెప్పుకుని పోటకు సమయం నాకు చలదేమో, నా స్వరము నాకు సరిపోదేమో అని సందేహంగా ఉన్నది. నేను చదివినవి ఫరో కాలంలో తదితర విషయాలలో. అయితే ఈ లోక పద్ధతులలో గంభీరమైన ఆలోచన సభ ఏర్పాటు చేయబడుతుంది. దేవుడే కొన్ని గొప్ప ఆలోచన సభలు ఏర్పాటు చేశాడు. దేవునికి గంభీరమైన కార్యనిర్వహకంలో దేవుడు నిర్వర్తించిన ఆలోచన సభలు గల కొన్ని సమయములు వచ్చిన్నవి. మొట్టమొదటిగా ఈ భూమి మీద నేను లాగుదాన్ని పిలుస్తాను, ఏదైన తోటలోనిది. దేవదూతల గృహానికి ఏడ్చుకుంటూ వచ్చి ఇలా చెప్పారు, నీ బిడ్డ పడిపోయాడు, అతను పాపం చేశాడు, అతను నీ ఆజ్ఞలు పగలగొట్టాడు. ఒకటి జరగవలసి ఉండను. దేవుని సృష్టి కృప నుండి పడిపోయినది. అతని దేవుడు సృష్టికర్త యొక్క సన్నిధానములో నుండి నిత్య ఎడబాటుకు దోహదము చేసినది అది. అదెంతో అత్యవసరమైన పరిస్థితి. అందుకై పరలోకపు రాజు ఈ విధంగా చెప్పాడు, నీవు ఆ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చదవు. ఆయన యొక్క బిడ్డ మీద ఆయన నమ్మకముంచాడు. ఆయన బిడ్డ ఆయన ఆజ్ఞలు మేరాడు. ఒకటి జరగవలసి ఉండను. అది ఆయన యొక్క సృష్టి, అది ఆయన యొక్క చేతి పని, అది ఆయన హృదయం యొక్క ప్రేమ, ఆయన కంటి పాప. ఒకటి జరగవలసి ఉండెను. కనుక ఆలోచన సభ అక్కడ ఏర్పాటు చేయబడెను. ఏదైనా తోటలో దేవుడు ఒక ప్రత్యేకమైన వృక్షమును ఎన్నుకున్నాడు. రక్తశక్తమై ఉన్న గొర్రె చర్మమును హోద వెనుక పడవేసిన తర్వాత ఆయన హవ్వ ఆదాములను పిలిచి అక్కడ ఆయన ఒక ఆలోచన సభను ఏర్పాటు చేశాడు. ఆయన అక్కడ మాట్లాడి ఆయన బిడ్డలు చేసిన ఈ భయంకరమైన కార్యములకు చికిత్సను చేశాడు. దేవుని ఆలోచన సభ. ఒక తీర్మానము చేయబడిను. ఎల్లప్పుడూ అంతే. ఆలోచన సభలో ఒక తీర్మానము చేయబడుతున్నది. దేవుడే ఒక తీర్మానము చేశాడు. హవ్వ అది చేయగా ఆయన ఆమెను సాక్ష్యపక్షంగా తీసుకున్నాడు. ఎందుకనగా లోకము నుండి ఆమె జీవును పొందుకున్నది. లోకమునకి ఆమె జీవును తీసుకుని రావలసి ఉన్నది. ఆదామునకు సర్పమునకు భవిష్య మానవ జాతికంతా అతడు శిరస్సై ఉండెను. అందువలన ఆ జాతి అంతా ఆదాముతో పడిపోయినది. ఆ తర్వాత నాకు నా జ్ఞాపకానికి మరొకటి వచ్చుతున్నది, మరి యొక్క ఆలోచన సభ. అతని యొక్క తీర్మానములో బలహీనపడిన పారిపోతున్న ప్రవక్త. ఈ పని బహు భారమైనదని అతను అనుకున్నాడు. అతడు పారిపోయి భార్యను పెళ్లి చేసుకుని తిరిగి అరణ్యానికి ఆవులకు వెళ్లిపోయాడు. అక్కడ 40 సంవత్సరాలు ఉన్నాడు. దేవుని చేత అభిషేకం పొందిన ప్రవక్త, ఒక గొప్ప ఆజ్ఞ పొందినవాడతడు. ప్రవక్తగానే లోకములో జన్మించినవాడతడు. అయినప్పటికీ అతను చేసిన పొరపాటు యొక్క బెదిరింపులకు దేవుని యొక్క ఉపదేశాల గైకుంటుకు బదులుగా తన స్వాస్థలతో అది భరించాడు. ఒక మనిషిని చంపాడు. ఫరో యొక్క బెదిరింపుకు భయానికి అరణ్యానికి పారిపోయి 40 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. అరణ్యంలో ఉన్న బానిసలు పని భారం అధికమైపోయినది. వారి వీపులు పుండ్లు పడిపోయినవి. వారి గుండెలు పగిలిపోయినవి. ఆయన బలవంతంగా ఆలోచిస్తామని ఏర్పాటు చేయనంతగా వారి మొరలు దేవుని యొక్క చెరనేవి. బలవంతంగా ఒక ఆలోచన సభ జరిగించే ఒక మార్గము కలదు. ఒక బాహ్యజువుగా నీ జీవితంలో నీవు అది చేయగలవు. జనుల భారములు వారి యొక్క మొరలు అధికమైపోయినవి. ఎంతవరకనగా దేవుడే బలవంతంగా ఒక ఆలోచన సభను ఏర్పాటు చేయనంతగా దేవుడు ఒక తీర్మానం చేసినప్పుడు అది ఆ విధముగానే ఉండవలసి ఉన్నది. కాబట్టి ఆయన జగత్తుకు పునాది వేయకముందే ఆ ప్రజలను విమోచించు ఉద్దేశము కొరకు గొర్రెపిల్ల జీవగంధమందు ఒక మనిషిని ఆయన పెట్టి ఉన్నాడు, లేక ఉంచి ఉన్నాడు. అన్ని కూడా ముందుగానే దేవుడి చేత ప్రణాళిక చేయబడి ఉన్నవి. ఆ మనిషి యొక్క పేరు మోషే. ఆయన యొక్క దాసుడు అతడు. కాబట్టి జగత్తు పునాది వేయబడకనిపై ప్రజలను విడిపించుకుంటే మోషేను ఆయన ఎందుకున్నాడు. మోషే దేవుని ఎదుట ఓడిపోయాడు. అది మనకు ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించును. దేవుని ఎడలా అపజయం ఉందిన మనకు ఇంకా నిరీక్షణ ఉన్నది. ఒక సంఘముగా మనం ఆయనకు అపజయం తెచ్చాము. ఒక జనముగా మనం ఆయనకు అపజయం తెచ్చాము. అయితే మనకు ఒక ఆలోచన సభను ఏర్పాటు చేద్దాం. మనం ఒక ఆలోచన సభను ఏర్పాటు చేద్దాం ఆయనతో సంప్రదించడానికి. ఆయన ఏమి చెప్పాడో చూచుటకు, ఎటువంటి తీర్మానములోనికి మనం నడిపించబడదుము చూచుటకు. దేవుని మనిషి అపజయం ఉందాడు. దేవుడు యొక్క ఆలోచన సభను ఏర్పాటు చేయవలసి వచ్చను. ఇంకొకరిని ఆయన వాడుకోలేడు. ఆయన మోషేనే ఎన్నుకొనెను. కాబట్టి అతను అరణ్యంలోనికి వెళ్లిపోయాడు సినాయి యుద్ధకు. అరణ్యము ఆవలయని ఎచ్చట చెప్పనదో అచ్చటకు. పర్వతం యొక్క శిఖరాన్ని అతను ఎన్నుకున్నాడు. ఒక స్థలములో పొద అది. ఆయన అనుకున్నాడు, నేను మోషేను ఇక్కడికి తీసుకుని వస్తాను. ఇది ఒక మంచి స్థలం అవుతున్నది. అతని గొర్రెలకు దూరంగా ఉన్నాడు అతడు. అతని భార్యకు దూరంగా ఉన్నాడు. అతని బిడ్డలకు దూరంగా ఉన్నాడు. ప్రజలందరికీ దూరంగా ఉన్నాడు. నే అతనితో ఆలోచన సభ చేస్తాను. అక్కడే ఆయన ప్రవక్తతో మాట్లాడాడు. చివరికి వారు ఒక పాఠ్యాంశానికి వచ్చారు. నేను నా ప్రజల మొర్ర వింటిని మోషే, అందుకై నేను నిన్ను పిలచితని. అక్కడ ఉన్న నా ప్రజల మొర్రను నేను విన్నాను. నేను చేసిన వాగ్దానమును నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను నిన్ను అక్కడికి పంపుచున్నాను. దేవునితో తిరిగి పలికిన మాటలు అక్కడ ఉన్నవి. అతని మానవుడు అతను చెప్పాడు, నేను ఎంతటి వాడును, నేను మాటలు రావు, నాకు మాట్లాడలేను నేను. ఆ తరువాత ఈ యొక్క ఆలోచన సభలో దేవుడు మోషేతో ఇలా చెప్పాడు, నరుడికి నోరిచ్చిన వాడెవడు, మాట్లాడుటకు నరుడికి నేర్పిన వాడెవడు, చెవిటి వాణి కలుగు చేసిన వాడెవడు, నత్తి వాణి కలుగు చేసిన వారెవరు. మోషే ఇంకా నెపములు చెప్పుతున్నాడు. అతడు దేవుని మహిమను చూడగోరాడు. అతడు చెప్పాడు, మోషే నేను ఎవరినో నీవు తెలుసుకుని కొనిడేలా నేను అద్భుతము చేయు దేవుడును. నీ కర్రను నేలపై పడవేయ్. అది సర్పముగా మారినది. ఆ తరువాత ఆయన చెప్పాడు, నీ చేయి నీ రొమ్మును పెట్టుకునుము. అది బయటకు తీశాడు. అది కుష్ఠము కలిగిందయింది. అది మరలా పెట్టి బయటకు తీసినప్పుడు అది బాగుపడింది. ఆయన అన్నాడు, మోషే నేనెవరో నీకు తెలుసునా, నేను అద్భుతములు చేయు దేవుడును. నేను రోగ బాధలతో ఉన్న వాళ్ళని స్వస్థపరచు దేవుడును. నేను యెహోవా దేవుడును. మోషే అన్నాడు, నేను నీ మహిమను చూశాను. ఈ ఆలోచన సభ ముగింపక మునుపు ఇంకొక విషయాన్ని నేను తెలుసుకుని ఆశపడుతున్నాను. నన్ను పంపినది ఎవరని నేను ఫరోకు ఎవరిని తెలుపను? ఉన్నవాడు అన్నవాడు నిన్ను పంపినాడని అతనితో చెప్పు అని ఆయన చెప్పాడు. ఉండియున్నవాడు అని కాదు, లేక ఉండబోవాడు అని కాదు, అయితే నిరంతరము ప్రస్తుతము నిన్ను నేడు యుగయుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఉన్నవాడను ఉన్నవాడును అన్నది వర్తమాన కాలము. ఇప్పుడు అది వర్తమాన భూత భవిష్యత్ కాలమై ఉన్నది. ఉన్నవాడు అన్నది ఉన్నవాడు అనువాడు నిన్ను పంపియున్నాడు. మోషే ఆయన యొక్క ఉత్తర్వులు స్వీకరించి ఐగుప్తుకు వెళ్లిపోయాడు. బయటకు వచ్చుట, వారిని బయటకు తెచ్చుటకు, వారి యొక్క మూలకు వచ్చినప్పటికీ ఒక సమయం వచ్చినది. పిలువబడిన జనముగా లోకం నుండి వేరుపరచబడిన వారు ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నంతకాలము ఇశ్రాయేలు దేవుని యొక్క ప్రజలు. ఒకసారి వారు ఐగుప్తుల నుండి బయటకు వచ్చిన తర్వాత వారు దేవుని యొక్క సంఘమై ఉంటున్నారు. పిలువబడుట అన్నమాట, లేక సంఘము అనగా అర్థం బయటకు పిలువబడిన వారు అని అర్థం. కాబట్టి లోకం నుండి వారు బయటకు పిలువబడిన వారు వారి సంఘము. అదే దీని యొక్క భావము. లోకం నుండి బయటకు పిలువబడిన వారు వారికి ఎటువంటి సంఘక్షేక తోక అతుక్కుని ఉన్నప్పటికీ వారు పిలువబడిన వారైతే దేవుని కొరకు వారు ప్రత్యేకించబడిన వారు అవుతారు. వారే ఆయన ఘనమైన సంఘం యొక్క సభ్యులు. కాబట్టి వీరి గొర్రెపిల్ల యొక్క రక్తమును అర్పించడం ద్వారాను, ద్వారం యొక్క కమ్ములకు రక్తమును పెట్టడం ద్వారాను, లేక పోయడం ద్వారాను వారు వారికి వారే ప్రత్యేకించుకున్నారు. అది హిస్సోపుతో పెట్టవలను. చూడండి, ఇక్కడ మీరు ఒకటి గమనించుకోవాలని కోరుతున్నాను. అది ఎంతో గుర్తింపైన విషయం. వారు హిస్సోపును తీసుకుని దానిని గొర్రెపిల్ల రక్తంతో ముంచి ద్వారానికి పుయ్యమని మోషే ఆజ్ఞ ఇచ్చాడు. రక్తము క్రీస్తు యొక్క రక్తానికి సూచన. అది హిస్సోపు, అది సాధారణమైన ఒక కలుపు మొక్క. నీవెక్కడైనా దాన్ని చూడగలవు. ఒక గుప్పిడి కలుపు మొక్కలు తీసుకునుట పూయటకు రక్తము ఎంతో సులువని అది తెలుపుతున్నది. కలుపు మొక్కలు విశ్వాసానికి పొలికై ఉంటున్నవి. దేవుని ఎందు విశ్వాసం ఉంచుట నీవెక్కడికి పొనవసరం లేదు. దేవుని ఎందు విశ్వాసం తీసుకుని నీ హృదయానికి రక్తాన్ని పుయ్యి లోకం యొక్క విషయాలకు నేను వేరే పోయినని చెప్పు. ఎందుకనగా విశ్వాసము ద్వారా ఈ ఉదయం నా విషయంలో రక్తమును పూసి ఉన్నాను అని చెప్పు. నేను స్వస్థపరచబడుదును, ఎందుకనగా నా హృదయపు ద్వారములకు రక్తాన్ని నేను పూశాను. అనుమానం మరలా రానియకు తాకనీయకు. విశ్వాసము ద్వారా నా హిస్సోపు ద్వారా నా తలుపుకు యేసుక్రీస్తు రక్తమును పెట్టుట వలన నాకు నేనుగా కాపాడుకుంటాను. ఏ శత్రువు లోపల ప్రవేశించడు. ఇక ఎన్నడూ దేవుని వాక్యమును అనుమానించను. అది ఎంతటి స్వల్పమైనదో తెలియచేయచున్నది. వారు ప్రత్యేకించబడిన తర్వాత ఒక పిలువబడిన ప్రజలుగా వారు వారి ప్రయాణంలో ఉన్నారు. వారు ఎర్ర సముద్రం మీదకు వచ్చారు. వారు అక్కడ ఆగవలసి ఉన్నది. వారు దాటిపోలేరు. వారి యొక్క ఘనుడైన సైన్యాధిపతి యెహోషువా అతని చేతులు పైకెత్తి అగో నిలచిపోండి అని బూర ఊదాడు. మన ముందు ఒక ఆటంకం ఉన్నది. మనకి ఇరువైపు పర్వతాలు ఉన్నవి. మనం ఇక్కడ లోయలో ఉన్నాము. మనం ఆగిపోవలసి ఉన్నది. సంఘం ఎప్పుడైనా ఆగిపోయినట్లయితే సాతానుడు అక్కడే స్వాధీనం చేసుకుంటాడు. నిలకడతోనూ స్థిరతతోనూ సియోనుకు ముందుకు సాగిపోవలసి ఉన్నది. జీవము గల దేవుని యొక్క సంఘము నిలబడే నేరము ఎన్నడూ చేయకూడదు. వారక్కడ నిలిచిపోయారు. ఇక్కడ విషయమేంటి అని అడిగారు. వారు ఆగిపోయి వారి గుడారాలకు మేకలు కొట్టిన వెంటనే కొద్దిగా విశ్రాంతి తీసుకుంటారు. స్థిరపడగని హర్రము గర్జన వంటి శబ్దం వారు విన్నారు. వారు తప్పించుకున్న మార్గం ఒక్కటి ఇక వెనుకకు మలటమే. ఇక్కడైతే ఫరో యొక్క సైన్యము నిలుపు చేయటకు కదలారు, లేక చుట్టూ ముట్టారు. సైనికులైన మీరు, యుక్తి పన్నాగాలు ఎరిగిన మీకు వారు ఎలాగ ముసుకుని పోయారనే తెలుసుకోగలరు. వారి ముందు ఎర్ర సముద్రం ఉన్నది. బహుశా అది 2-3 మైళ్ళు అడ్డం ఉంటున్నది. ఇది ఎత్తైన పర్వతాలు, వారది ఎక్కలేరు. వారక్కడ చెల్లా చెదరైన గొర్రెల్లా ఉండిపోయారు. ప్రతి ఈటగాడికి ఒక గురివలే. వారు వెనుక శత్రు వస్తున్నాడు, ఎందుకనగా వారు నిలిచి పోవలసి ఉన్నది. స్నేహితులారా, అది దీన్ని చూయిస్తున్నది. చివరికి ఈనాడు వాగ్దాన భూమికి యాత్ర ప్రయాణము అది చూయిస్తున్నది. శత్రు అలా ముందుకు దూకి వస్తున్నాడు, లేదా మన ముందే ఉన్నాడు. ఏ ఉద్యోగం మనము నిలుపు చేయలేము. అది నిలుపు చేయు పిలుపు సమయము కాదు. ముందుకు సాగిపోటే సాగిపో. పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి నీతో ఉన్నది. గతించిన రాత్రి కంటే ఆ రాత్రి, గత రాత్రి అందులోకి మెలకువ కలిగి సాగిపో. నిలుపు చేయవద్దు. శత్రు నీ వెనకాల సమీపంగా ఉన్నాడు. నిలుపు చేతుకు పిలుపు ఇవ్వబడగానే ఫరో యొక్క సైన్యం దూరం నుండి వచ్చుచుండట కనబడినది. రథముల చక్రములు భీకర ధ్వని, పైకెగురుతున్న ధూళి, సైనికుల అరుపులు వినబడుతున్నవి. ఓ, ఎటువంటి సమయం అది! అది ప్రజలను ఉన్మత్తులుగా చేసి పరుగులు తీయించినది. అయితే వారి మధ్య ఒకడు ఉన్నాడు, కలత చంద్రుడికి కారణము లేదని ఎరిగిన ఒకడు అక్కడ ఉన్నాడు. అతని ముందుగానే ఆలోచన సభను కలిగి ఉన్నాడు. దేవుని చేత పట్టుబడితే ఏమి జరుగుతుందో అతనికి తెలుసును. కాబట్టి అక్కడ మనం ఇలాగ పిలుద్దాము. అక్కడ కొండ మీద ఒక రాయుద్ధ మోషే ఇశ్రాయేలుకు వేరుగా తను దాక్కున్నాడు. అక్కడ ఒక సమాలోచన సభ జరిగించాడు. అతడు, ప్రభువా, నేను ఈ స్థలం యుద్ధకు నడుచుతూ వచ్చాను. అయితే ఒక అడ్డంకు మమ్మల్ని ఆటంకపరిచినది. మేము నిలిచిపోవలసి వచ్చినది. ఇక్కడ త్రోపుడు కుర్చులో కూర్చున్న మన సహోదరి వలే, లేక బహుశా ఒకవేళ క్యాన్సర్ తో ఉన్న నీ వలే, లేక గుండె జబ్బుతో ఉన్న వాని వలే, లేక ఇక్కడ చనిపోతున్నటువంటి వాని వలే, శత్రువు నిన్ను నిలుపు చేశాడు. నీవు నిలిచిపోనట్లుగా చేశాడు. శత్రువు నిన్ను ముట్టడించక మునుపు ఒకవేళ నీవు నిలుపు చేసి ఉన్నావేమో, ఒకవేళ నీవు నిలిచిపోవటకు కారణమైనది నీ జీవితంలో ఒకటి ఉన్నదేమో, అది ఏమైనప్పటికీ ఆలోచన సభ చేయు ఒక తరుణం ఇంకా నీకు ఉన్నది. దాని గురించి ఆయనతో మాట్లాడుదాము. దాని గురించి ఒకటి చేద్దాము. శత్రువు ఎంతటివాడైనప్పటికీ మన దేవుని కంటే వాడు గొప్పవాడేమీ కాదు. మనకు ఆలోచన సభ ఒకటి అవసరమైనది. కనుక మోషే ఒక స్థలం వెనక్కి వెళ్లిపోయి దేవునితో ఆలోచన సభ జరిగించాడని మనం చెప్దాం. ఏమి చేయవలనో అతనికి తెలియదు. బహుశా నీవు ఏమి చేయవలనో నీకు తెలియదు. ఒకవేళ నీవు ఒక పాపివి కావచ్చును, ఎంతో పాపం చేశావు. ఒకవేళ నీవిక పొగ త్రాగలేనంతగా పొగ త్రాగేవాడవు కావచ్చునేమో, దానిని విడిచిపెట్టి లేకపోవచ్చును. ఒకవేళ నీవిక మద్యపానము సేవించలేనంతగా సేవించిన వాడవేమో, దానిని నీవు విడిచిపెట్టలేకున్నావు. ఒకవేళ నిండైన పాపముతో దురాశతో నిన్న స్థానానికి నీ వచ్చావేమో, ప్రతి స్త్రీని కూడా చెడ్డ తలంపుతో చూచే వరకు, లేదా ఒకవేళ నీ ప్రకృతి సంబంధమైన స్వాభావికములే మారిపోయావేమో, ఒకవేళ నీ ఒక నిలుపు స్థానములో ఉన్నావేమో, నీవెక్కడ ఉన్నప్పటికి నాకు అక్కర్లేదు. ఒక ఆలోచన సభలో దేవుడు నీ లోపలికి వచ్చి నీతో ఇంకా మాట్లాడటానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నీ ఇంటినికి నీటిని నీవు పాడు చేసుకున్నావేమో, ఒకవేళ నీ భర్తను నీ విడిచిపెట్టావేమో, లేక నీ భార్యను విడిచిపెట్టావేమో, ఒకవేళ నీ బిడ్డలు విడిచి పారిపోయేవేమో. శత్రువు నిన్ను చిక్కుల్లో పడవేసినటువంటి అనేకమైన విషయాలు ఈ జీవితంలో ఉండవచ్చును. అయితే జ్ఞాపకముంచుకో, నా సహోదరుడా, సహోదరి, నీకింకా దేవునితో ఆలోచన సభ జరిగించు హక్కులు ఉన్నవి. అవునండి, వాటిని గురించి ఆయనతో మాట్లాడు. ఆపత్కాల మందు ఆయన నమ్ముకుందగిన సహాయకుడు. తర్వాత మోషే ఆలోచన సభ జరిగించాడు. ఒకవేళ ఇదే ఆలోచన సభ కావచ్చును. ఓ ఘనుడైన ఇస్రాయేలు నాయకుడా, నీ ఆజ్ఞ చొప్పున ఇదంతా నేను చేశాను, నేను చేసి ఉన్నాను. నీవు చెప్పినట్లుగానే నేను ఈ ప్రజలను నడిపించాను. రక్తము చేత ప్రజలను కప్పాను. ఆకాశములను తెగులను నేను తెప్పించాను. నీవు చేయమని చెప్పిన ప్రతిదీ నేను చేశాను. ఇక్కడ చిక్కుల్లో చిక్కుకున్నాను. ప్రభువా, నేనేమి చేయాలి? ఈ ఆలోచన సభ నీతో నేను జరిగించవలసి ఉన్నది. ఒకవేళ మోషే రాతి పైన కూర్చొని లేదా సమీపంగా నిలచుండి రాయి సందుకు దగ్గరగా ఈ ప్రత్యేక స్థలంలో ఈ దుస్థితి ఎందు అతను ప్రార్థించి ఉండవచ్చునేమో. ఒకటి జరగవలసి ఉన్నది, లేదా రథం యొక్క చక్రాల కింద వారు నిలిపివేయబడతారు. ప్రతి ఎబ్రీని వారు నెట్టివేస్తారు. ప్రతి ఒక్క చిన్న బిడ్డ నిలిగిపోయేవాడు. వారి తలలు రాళ్లకు కొట్టబడి వారి యొక్క తలలు అక్కడే చీల్చబడి బలత్కారము చేయబడేవారు. వారి తండ్రులు గొంతులు కోయబడి ఉండేవారు. అది ఒక కఠినమైన గడియ. ఒకవేళ అటువంటి వాటిని పోలిన కఠినమైన గడియలు రావచ్చును. ఒకవేళ అలాంటివి కాకపోవచ్చును. అయితే క్యాన్సర్ నిన్ను పట్టుకుని ఉండవచ్చును. ఒకవేళ మరొక విధమైన వ్యాధి, బహుశా పాపము నిన్ను పట్టుకునవచ్చును. అది నేను నేరుగా దయ్యం యొక్క పాతాళములోకి నిలు చేసుకుంటూ తీసుకుని పోవను. దేవుని నుండి దురస్తునుగా చేయుట, త్వరగా ఆలోచన సభ చేయి. ఈ ఆలోచన సభ ఏర్పడినప్పుడు దేవుడు బండ మీద నిలబడ్డాడు. మోషే ప్రక్కనే ఆయన చెప్పాడు, మోషే తిరిగి పాలెములోకి వెళ్లిపో. నీవెక్కడ ఆరంభించావో అక్కడికి వెళ్ళు. నేను దేవుడును. నీవెక్కడికి వెళ్లిపోయి ముందుకు సాగిపోమని ప్రజలకు చెప్పు. మార్గము సిద్ధపరచుటకు ఎప్పుడు సమయం వచ్చునో అప్పుడు నేను మార్గమును ఏర్పాటు చేయదును. మార్గమును సిద్ధపరచు దేవుడు నేను. ఆలోచన సభ ముగిసిన తర్వాత ముందుకు సాగి వెళ్లమను ఆజ్ఞతో దేవుని యొక్క సన్నిధానంలో మోషే పంపించబడ్డాడు. నడుచుకుంటూ వెళ్లిపోయి, ఇశ్రాయేలు భయపడవద్దు, ధైర్యంగా ఉండు. ఈ దినమందు దేవుని శక్తిని మీరు చూస్తారు. సముద్ర వైపు సాగి వెళ్ళుడి, ఆజ్ఞను దాటిపోవద్దు, ముందుకు సాగి వెళ్ళుడి. వాగ్దాన భూమి మనకు సంబంధించినది. శత్రువు మనను నాశనము చేయటకు మన మార్గమందున్నాడు. అయితే దేవుడు చెప్తున్నాడు, ముందుకు సాగుడి, కదల వెళ్ళుడి. అదే ఈనాడు సంఘమునకు జరుగుతున్న విషయం. దేవుడు నిన్ను పిలుస్తాడు. ఆయన నీకు వరము వెంబడి వరము, బలము వెంబడి బలము, కృప వెండి కృప వెంబడి కృప ఇవ్వాలనుకుంటాడు. అయితే నిన్ను నీవే స్థాపకము చేసుకుంటావు. నేనిక ముందుకు సాగలేను, ఎందుకనగా సంఘము దానిని అనుమతించరు. చూస్తున్నారా, దేవుళ్ళో ఎలాంటి నిలుపు స్థానాలు లేవు. సంఘ శాఖకు స్థానము లేదు. కొన్ని కొన్ని తరగతులకు స్థానము లేదు. దాని విషయం ఏదనగా ముందుకు సాగిపోతే, దేవుని వాక్యం మాట్లాడి ముందుకు సాగు, ముందుకే సాగి వెళ్ళు. దేవుడు ఇది మంచిది అని చెప్పినట్లయితే అది మంచిదే. నీకు ఆజ్ఞ ఇవ్వబడినది. నేను నా సంఘానికి వెళ్లాను, నేను మందిరానికి వెళ్లకూడదు అని వారు చెప్పారు. ఇప్పుడు నేను సందిగ్ధంలో పడిపోయాను. నేను పరిశుద్ధాత్మను కలిగి ఉండాలా లేదా అనుదాన్ని గుర్చి అని వారు చెప్పినట్లయితే, వాగ్దానము నీది, అది నీకును నీ పిల్లలకును దురస్తులందుకని, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొక్కకు పిలిచిన వారందరికీ చెందును. దేవుని వాక్యమును మాట్లాడు. దేవుడు అలాగనే చెప్పాడు, ముందుకు సాగు, శత్రువు చిదిరిపోవడం చూడు, ఎర్ర సముద్రం పాయలవటం గమనించు. ఆలోచన సభ చెయ్యి, ముందుకు సాగు. నిజం అది తెరుచుకుంటుంది. తప్పించుకునే మార్గము దేవుడే. వాగ్దానమునికి ఆయనే మార్గాన్ని ఏర్పాటు చేసి ఉన్నది. ఆయన మార్గము ఏదైనా ఉన్నట్లయితే ఆ మార్గం నుండి ఆయన దానిని తొలగించి వేయును. నీ మార్గానికి ఏదైనా వచ్చినట్లయితే అలాగైతే దేవునితో ఆలోచన సభ చెయ్యి, దాని గురించి ఆయనతో మాట్లాడు, ముందుకు సాగు. అదే ఇక్కడ ఏషియాతో దేవుడు చెప్పుచున్నది, ఓ మీరు పాపముతో ఉన్నారు, మీ యొక్క పాపములు కెంపు వలె ఉన్నను, ఎందుకు మీరు వచ్చి మీ వివాదాన్ని పరిష్కరించుకోకూడదు? మీరు వచ్చి అందును గూర్చి ఎందుకు నాతో మాట్లాడకూడదు? చాలినంత కృప నాది. ఎర్ర సముద్రపు ఆలోచన సభ అనేక సంవత్సరాల క్రితము మరొక ఆలోచన సభ ఒకటి ఉండి ఉండెను. ఓ క్షణం దాని గురించి నేను మాట్లాడ ఆశపడుతున్నాను. మనం ఇప్పుడే ప్రవేశించుతున్నటువంటి క్రిస్మస్ ఋతువు లాంటిది అది. అక్కడ క్రిస్మస్ ఉంటున్నది, లేక అది లేకపోవచ్చును. అయితే పరలోకమందు ఒక ఆలోచన సభ జరిగినది. అది విమోచన ప్రణాళిక ఏమై ఉంటున్నదా అనేది. అది దేవుని ద్వారా తీర్మానించబడినది. అది ఆయన మానవుడవుట, అనగా ఆయనే దిగి వచ్చి ఆయన సొంత శాపమును ఆయనే భరించుట. ఒక దేవదూతను పంపటకు ఆయనకది అంత సుముఖతగా లేదు. మరొక వ్యక్తిని పంపటకు ఆయనకంత అది సుముఖంగా లేదు. చివరకు ఆయనకు ఒక అబ్బాయి ఉన్నట్లయితే ఆ అబ్బాయిని పంపటకు ఆయనకది అంత సుముఖంగా లేదు. నా మీదనున్న నేరం వల్ల వచ్చిన వాటికి జోసెఫ్ను బాధించుట అది అంత సుముఖత కాదు. అలాగే నేను చేసినట్లయితే నేను అనీతి మంత్రులను అనబడతాను. అది విముక్తి చేయుటకు నా తీర్పును నేనే అనుమతించినట్లయితే నేను చేయగలిగింది ఒకటే ఒకటి ఇదనగా అది నాకు నేనే భరించడం. అదే సూచన, అదే సాతానుకు మరణ దెబ్బ. నా కత్తలకి సహోదరుడా, ఇంకా అనేకులైన నా ప్రతిష్ఠ వరలరా, నేను మిమ్మల్ని గాయపరచట్లేదు. మీరు యేసును దేవుని కంటే చిన్నదేవునిగా చేయుచున్నారు, ఆయన చిన్నదేవునిగా చేయుచున్నారు. ఆయన కాళ్ళను మీరు తెగనరికి దేవుని కంటే కొంచెము తలక కిందగా తెచ్చి ఆయన చిన్నదేవునిగా చేయుచున్నారు. మీరు తప్పు చేస్తున్నారు. యేసు మానవుడై ఉండెను. ఆయనకు ఆయన మనిషి కుమారునిగా పిలుచుకున్నాను. అది దయ్యానికి చావు దెబ్బ. దయ్యం ఎత్తుగా ఉండి మిఖాయిలు కంటే అందమైన రాజ్యముగా తన రాజ్యము నిర్మించుకున్నాడు. వాడి కుమారుడు కయ్యును అన్ని ఫలాలతో ఖచ్చితమైన వాటితో అందమైన బలిపీఠం నిర్మించుకుని ఆశించాడు. అటువంటి అందములో దేవుడు నివాసముండడు. అయితే దేవుడు పాపానికి మరణ దెబ్బ కొట్టడానికి ఆయన ఇలాగ వచ్చాడు చూడు. వచ్చుటకు ఆయన ఎలా ఎందుకున్నాడు? పరలోకమందు ఒక ఆలోచన సభ జరిగింది. నీవు ఎలాగ దిగి వెళ్ళగలవు తండ్రి, నీవు అది ఎలాగ చేయగలవు అని దేవదూతలు అడిగారు. నేను వారిలో ఒకని వంటి వాడిన కాబోతున్నాను. నా విమోచన చట్టమేదనగా ఒక సమీపస్తుడైన రక్త సంబంధి అవుతాను. నాకు నేను ఒక మనిషిని కావలసి ఉన్నది. సాతాను కుదింపు వేసిన దెబ్బ అదే జన్మించుట. శరీరంతో కలిసి ఆయన రాగలడు, బంగారు నిచ్చెనపై నుండి ఆయన దిగి రాగలడు. పరలోకము గుండా గీతాలాపన చేయబడుతూ ప్రతిదీ ఛేదించుకుంటూ భూమికి ఆయన నడుచుకుంటూ రాగలడు. అయితే ఆయన ఆలోచన సభ జరిగించినప్పుడు ఒక పసి బాలు వలె ఆయన వచ్చుటకు తీర్మానించుకున్నాడు. యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్యుడు తల్లి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. మరియు ఆయన రాజ్యమునకు అంతముండదు. మీకు ఒక సూచన ఉంటున్నది. శిశువు ఒక దేవుడు కాదు, ఒక శిశువు. ఆయన ఎక్కడ జన్మించాడో చూడు. ఆయన ఎక్కడ జన్మించాలో ఆయన మానవుడు అయి అగు నిశ్చేత ఆలోచన సభలో తీర్మానం చేయబడవలసి ఉండను. ఆయన పశువు పక్కలో జన్మించాడు. ఏనుగుల దంతముల భవన శలలో బండులతో ఆయన తీసుకుని రాబడుటకు బదులుగా, దేవదూతల కాపలాదారులుండుటకు బదులుగా, ఆకాశ అలంకరణలతో శరీరపు గుంపులకు బదులుగా, పశువుల పేడలతో కప్పబడి లోక యొక్క మాలిన్య మురికితోనున్న పశువుల శాలను ఆయన ఏర్పరచుకున్నాడు. ఓ ఆయన మానవుడు, ఆయన చిన్నదేవుడు కాదు, ఆయన మానవుడు. జన్మ యొక్క మురికిలో మనలాగుడు జన్మించను, స్త్రీ గర్భం నుండి వచ్చను. దేవుడిగా కాక ఒక్క మనుషుడిగా ఆయన ఏమీ లేనివాడుగా వచ్చాడు. ఆశ్చర్యమేమీ లేదు. ఘనుడైన కుమారుడు కూటములో మీరు వివేచన గుర్తును, జీవుల దేవుని సన్నిధిని మీరు చూస్తున్నారు. ప్రతి చోట కూడా ఆయన కూర్చుని గుర్తులు సూచనలు మీరు చూస్తున్నారు. నా సహోదరుడా, నా సహోదరి, ఇది మీకు చెప్పనివ్వండి. ఆయన పొత్తి గుడలతో చుట్టబడి తొట్టులో పండుకుని ఉంటా మీరు చూచెదరు. ఆయన దేవదూతలు గొర్రెల కాపలతో చెప్పిన దానికంటే నొక్కి చెప్పగలిగిన సూచన మరొకటి లేదే. దేవుడు ఏమై ఉన్నది మీరు చూడగలుగుతున్నారా? అది అదే ఈ దినమున్నది ఒలిక్కిపోయినట్లుగా చేసినది. ఒక ఉజ్జీవ సభ పట్టణం యొక్క వచ్చినప్పుడు ఒక గొప్ప పేరు గాంచిన సువార్తికుడు వస్తాడు. నగరం యొక్క మేయర్, పెద్ద పెద్ద వారందరూ లేక మంచి వస్త్రాలు ధరించిన వారు హాజరవుతారు. పేదలు ఒక విధంగా తక్కువగా చొరబడతారు. ఎందుకని ఒక విధమైన గొప్ప విద్య కలిగిన ఒక దైవ సేవను గురించి మాట్లాడు. పేదలు అర్థము చేసుకోలేనటువంటివి, నిన్ను చక్కల గింతలు పెట్టేటువంటి అర్థాలతో అనర్ఘమైన మాటలతో మాట్లాడుతాడు. అదెంతటి గొప్పదో అని మీరంత పిలుస్తారు. దీనత్వములో దేవుడు ఉంటాడని మీరు చుట్టం లేదా? ఇది ఒక సూచన ఉంటున్నది. శిశువు పొత్తిగుడలతో చుట్టబడి ఉండుట, గొర్రెలు పశువుల పేడ పైన ఉన్న తొట్టిలో పండుకొని ఉండుట, అదే సూచన. ఇది మీకు సూచన ఉండును. మీరెక్కడ శిశువును కనుగొంటారు? అనేక సార్లు ప్రజలు తలుస్తూ ఉంటారు వారి యొక్క పైకప్పు ఎగిరిపోయిన పాత మందిరాలలో అసలు ఎరుగని కొందరు బోధకులను గుర్చి తిరుగుబోతులు త్రాగుబోతులు మొదలైన వారు, మార్పు చెందిన వారు, విద్య లేని వారు, తన దక్షిణాది భాష ఉచ్చారణతో అయిపోలేదు, తీసుకుని పో, నాటుది, తొడుకో అను వారి దక్షిణాది భాష వాడుతారు. అక్కడ దేవుని నీవు కనుగొనలేవు. అయితే అక్కడే నీవు ఆయన్ని కనుగొనేది. దీనత్వం పొత్తిగుడలతో చుట్టబడుట అది ఒక గంభీరమైన మార్గమున అది వచ్చునని నీవు తలస్తావు. దేవునితో నిజమైన నీ సమాలోచన లేక నీ ఆలోచన సభ నీవు జరిగించుట నీవు ఆశపడినట్లయితే అలా ఒక గుంపు ప్రజలను తీసుకో. తర్వాత దాని గురించి మాట్లాడు. దేవుని పనిని నీవు చూడగలుగుతావు. ఆయన ఏ విధంగా ఒక శిల్పిని, ఒక కళాకారుని లేక మరొకరిని తీసుకుని అతనికి బుద్ధి కృషత బోధను ఇవ్వబడయుండునని ఎలాగ నీవు చూడగలవు? అయితే ఎన్నికలేనిది ఒకటి తీసుకుని ప్రప్రథమగా ఆయన ఎలాగూ చేసినో ఆ విధంగా చేయను. కొద్ది కాలం క్రితం ఒకరు అన్నారు, ఈ ఆత్మ వివేచన, ఈ స్వస్థత మొదలైనవి దేవుని సంబంధము అయినట్లయితే కేథోలిక్ ఆచార్యాధిపత్యము దాన్ని కలిగి ఉండేది, యూదా ఆచార్యాధిపత్యము అది ఎందుకని కలిగి ఉండలేదు? మరి అది రాజభవనములో జన్మించలేదు, అది పశుల పాకలో జన్మించినది. ధరించడానికి ఆయనకు నగిషి కుటుంబ వస్త్రాలు లేవు. అయితే ఎద్దు వీపు మీద ఉన్న నాగలు పెట్టిన చిరిగిన పట్టెలు ఆయనకు ఉన్నవి. అక్కడ ఎరువు దిబ్బ పెట్టబడి ఉన్నది. దేవుని కుమారుడు, దేవుడు నివాసం ఉండు మందిరం, ఆ విధంగా వచ్చుటకు ఆయన తీర్మానించుకున్నాడు. మనకు తిరగవేసిన కారళ్ళు, తోకల వల్లే వెరడాలే కోట్లు, బంగారపు శిఖరాలు, పెద్ద పెద్ద అందమైన మందిరాలు, ఇదే మీకు అన్నవాలు. పొత్తిగుడలతో చుట్టబడి తొట్టులో పండి ఉండటం మీరు చూచిదరు. మీకు ఒక సూచన ఉన్నది. దేవుడు దీనత్వములో ఉంటాడు, ఆడంబరములు కాదు. అది ఎల్లవేళ కూడా సాతాను యొక్క తలంపు. దీనత్వములో దేవుడు వస్తాడు, అదే సూచన. చిన్న దేవుడుగా కాదు, ఒక మనిషిగా, ఒక మనిషిడు. ఆయన చిన్న బిడ్డగా ఉన్నప్పుడు చిన్న బిడ్డ వలె ఏడ్చాడు, ఒక బాలుని వలె ఆయన వీధుల్లో ఆటలాడాడు. ఆయన బాలునిగా ఉన్నప్పుడు పనిచేస్తున్న ఒక మనిషుడి వలె యేసేపుతో కలిసి వర్ధింగ పనిచేయాలో ఆయన పనిచేశాడు. ఆయన ఆకలి ఉన్నప్పుడు ఆయన భుజించాడు. ఆయనకు చెమట పట్టినప్పుడు చెమటోర్చాడు. ఆయన దుఃఖంలో ఉన్నప్పుడు ఆయన ఏడ్చాడు. ఆయన మనిషుడు. ఇది మీకు అనవాలు, ఇది మీకు సూచన. దేవుడు మీలో నివాసముండును. ఏదో పెద్ద పెద్ద వాణిగా కాదు, అయితే కొద్ది వాణిగా, వెనకాల ఏ చరిత్ర లేని వాణిగా, అల్పునిగా ఉండును. ఒక సూచన. అది సాతానుకు చావుదెబ్బ. అక్కడే ఏ లోకమిక మహిమకు, ఆడంబరానికి అది చావు దెబ్బ, అది మరణపు దెబ్బ. ఆకాశమందల దేవుడు ఆ విధముగా వచ్చుటకు ఆయన ఎన్నుకున్నాడు. అది ఎన్నుకున్నాడు? అదే ఆలోచన సభలో జరిగిన విషయం. అదే నిర్ణయించబడవలసి వచ్చాను. ఆ విధంగా రావడానికి ఆయన ఎన్నుకున్నాడు. ఆయన ఆ విధంగా రానవసరం లేదు. ఆయన పరలోకమందు దేవుడు. అయితే ఒక బిడ్డ వచ్చుటకు, బిడ్డగా వచ్చుటకు ఆయన ఎన్నుకున్నాడు. అదే పరలోకమందు జరిగినటువంటి ఆలోచన సభ. ఒకటి రెండు ఆలోచన సభలను చెప్తాను. ఇది నన్ను చెప్పనివ్వండి. 33.5 సంవత్సరములు సంపూర్ణంగా జీవించిన తర్వాత నేను ఎలా జీవించాలనుకుంటున్నానో, నీవు ఏ విధంగా జీవించాలనుకుంటున్నావో అను మనుషుడు ఒకడున్నాడు. ఒక దాని కొరకే జీవించే ఒక మనుషుడు. ఆయన ప్రేమించు సహోదరులున్న ఒకరు, ఆయన ప్రేమించు ఒక ప్రజలు ఉన్న ఒక మనుషుడు, ఆయన ఇష్టపడు సూర్యాస్తమయంలో ఉన్న ఒక మనుషుడున్నాడు. జ్ఞాపకముచ్చుకో, యేసు ఒక మనిషి, యేసు ఒక మనిషుడు, దేవుడు ఆయనలో ఉన్నాడు. ఒక సమయం వచ్చినది, గొర్రె పిల్లలను నడిపించు ఆత్మ పావురం. గొర్రె పిల్లకు పావురానికి ఒక ఆలోచన సభ జరగవలసి ఉండెను. అది ఏర్పాటు చేసుకునగల ఒక స్థలమందు వారు ఏర్పాటు చేసుకున్నారు. రాత్రి భోజనం తర్వాత ఆ రాత్రి కేరియుతు లేక మరొకటి అను చిన్న వాగు వారు దాటారు. వాగు దాటి గెచ్చెమను అను తోటలోకి వెళ్లారు. వారికి ఒక ఆలోచన సభ జరగవలసి ఉన్నది. దేవుడు క్రీస్తు దాని గురించి సంభాషణ చేయవలసి ఉండెను. గొర్రె పిల్ల పావురము కలిసి కూర్చోవలసి వచ్చెను. పావురము గొర్రెపిల్లతో సంభాషణ చేయవలసి ఉన్నది. అది గొర్రెపిల్ల యొక్క మరణమును గుర్చి. ఆ బండ యుద్ధ వారు కూర్చున్నప్పుడు ఈ యొక్క ఆలోచన సభను వినటాని కొరకై అందరూ దేవదూతలు పరలోకమిట దిగి వచ్చారు. ఓహో, గబ్రీలు, మిఖాయిలు, వామ్వుడ్, మాచుపత్రి, వేల వేల మంది అందరూ ఆ బండ చుట్టూ కూర్చున్నారు. అలసిపోయిన ఆయన శిష్యులతో ఆయన చెప్పాడు, వారికి పెద్ద పెద్ద కుటాలు కలిగి ఉన్నారు. బహుశా ఈ ఉదయం మీకున్న రీతిగా వారు అలసిపోయారు. ఆయన అడిగాడు, నాతో కలిసి ఒక గడియ మేల్కొని ఉండలేరా? ఎందుకంటే నేను ఎంతో దూరం వెళ్లవలసి ఉన్నది. ఆలోచన సభ ఏర్పాటు చేయదు కొరకై నేను వెంటరిగా వెళ్లవలసి ఉన్నది, ఒంటరిగా వెళ్లవలసి ఉన్నది. ఆలోచన సభ ఏర్పాటైనది. గొర్రెపిల్ల యవ్వనమైనది, మాధుర్యమైన జీవితము, అలాంటి జీవితం మరెన్నడూ ఎవరికి లేదు, ఇకను ఉండబోదు. ఆ గొర్రెపిల్లను పోలిన జీవితం. అయితే ఇప్పుడు తండ్రి అడిగాడు, నీవు ఇష్టపడుతున్నావా? నీ సహోదరుల ఎడల నీకున్న ప్రేమ అపారమైనదా? నీవు జన్మించిన ఆ పాప దుర్గంధభరితమైన లోకం మీద నీకున్న ప్రేమకై నీ ప్రాణాన్ని పొగొట్టుకున్నంతగా నీ వారిని ప్రేమిస్తున్నావా? వారి పాపాలు భరించడానికి కఠినమైన క్రూరమైన మరణము అనుభవించుటకు వారి స్థానాన్ని స్వీకరించినంతగా వారిని ప్రేమిస్తున్నావా? ఆయన మరణం మరొకటి లేదు, అటువంటి మరణం. ఆలోచన సభలో తన కనుబొమ్మతల నుండి తన నొసరి నుండి రక్తము కారునంతటి తీర్మానము చేయబడింది. ఆయన అంతటి బాధలో ఉండిపోయాడు. లోక పాపములు ఆయనపై మోపబడ్డవి. అప్పుడు ఆయన పావురపు ముఖములోనికి నేరుగా చూచి, నా చిత్తం కాదు, నీ చిత్తమే సిద్ధించుడు కాక అని అన్నాడు. ఏ ఉదయవేళ అటువంటి తీర్మానం మనం చేయగలమా? నీ యొక్క ఆ చిన్న మురికి జీవితాన్ని విడిచిపెట్టగలవా? ఆయన ముఖములోకి నీవు చూస్తూ, నా ఇష్టం కాదు అని చెప్పడానికి నీవు ఇష్టపడుతున్నావా? నేను త్రాగబోతును, అయితే నేను ఇక త్రాగను. నేను జూతగడను, నేను ఇక త్రాగను. నేను నేచుడను, అయితే ఇక ఆ విధంగా ఉండడానికి నేను ఇష్టపడను. నేను అబద్ధికుడను, అయితే నేటి నుండి నేనది నిలుపు చేయుచున్నాను. నేను మొసగడను, అయితే ఈ ఉదయం ఈ ఆలోచన సభలో నీ యొక్క ముఖములేకి చూచి నా మార్గము సరిచేటు కొరకై ఎవరైతే నా కొరకై చనిపోయారో ఆయనతో, నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించుడుగాక అని చెప్పారో అట్టి యజమాని వలె నేను ఉంటాను. అది నా ఇల్లు ఎంతటి విలువైనప్పటికీ నా భార్య, నా భర్త, నా తల్లి, నా తండ్రి, నా సహవాసము, నా సంఘ సభ్యత్వము, ఇక అదంత విలువైనప్పటికీ ఏ ఉదయం ఈ ఆలోచన సభలో నీ పరిశుద్ధాత్మ నాలో నివసించడానికి నేను కోరుకుంటున్నాను. దాన్ని గురించి నేను విన్నాను. నీవు నాలో ఉండ ఆశించుచున్నాను. నేను కాదు, నాయందు మీరే. అదే నా యొక్క తీర్మానము. దేవుడు ఆ స్థలాన్ని పిలిచాడు. ఎత్తైన ఒక గోపురం పైకి కాదు, ఒక దీనమైన పడిపోనయ్యున్న చిన్న మందిరంలో మనం ఒక ఆలోచన సభను కలిగి ఉన్నాము. ఒక క్షణం, మరొక ఆలోచన సభ గురించి నన్ను మాట్లాడివ్వండి. నేను మాట్లాడతాను, అనేకమైనవి చెప్పగలము. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఒక ఆలోచన సభ జరిగినది. ఒకటి జరగవలసి ఉండెను. బుద్ధి కుశలత గల భావాలు గల కొందరు ఉన్నారు. కాబట్టి వారి యొక్క ఆలోచన సభ ఏర్పాటైనది. వారికి ఒక ఆలోచన సభ ఏర్పాటైంది. మనకు తెలుసు బైబిల్ గ్రంథంలో పెంతికోస్తుగా అది వారికి ఒక ఆలోచన సభ ఏర్పాటు చేయబడవలసి ఉండెను. ఒకటి జరగవలసి ఉండెను. ఎందుకనగా యేసు చెప్పాడు, ఇక బోధ చేయవద్దు, ఇక పాటలు పాడవద్దు, బయటికి వెళ్లిపోయి పరిచయం చేయవద్దు. అయితే మీతో ఒక ఆలోచన సభ నేను చేయాలనుకుంటున్నాను. ఈ యొక్క ఆలోచన సభలో నేను పరిశుద్ధాత్మ తీసుకుని రాబోతున్నాను. అయితే యెరూషలేములోకి వెళ్ళుడి, నేను తిరిగి వచ్చే వరకు అక్కడ కనిపెట్టుకుని ఉండండి. నేను పరలోకములకు వెళ్లవలసి ఉన్నది. వారు సంతోషించుకొనకై సర్వోన్నతుని సింహాసనం యొద్దకు నేను ఎక్కి వెళ్లవలసి ఉన్నది. యేసు యొక్క శరీరము, అక్కడ మనకు ఒక ఆలోచన సభ ఉంటున్నది. నా యందు నివసించు దేవుడు నేను తిరిగి రావాలని వాగ్దానం చేశాడు. నేను మీలో ఉంటాను, మీతో ఉంటాను, మీలో యుగ సమాప్తి వరకు మీలో ఉందను. అదంతా ముగియే వరకు నేను మీతో ఉంటాను. నేను చేసిన క్రియలు మీరు చేతరు. కాబట్టి ఇదంతా ఎలాగూ చేయదురో వారికి తెలియలేదు. కనుక వారు పెంతికొస్తుకు వెళ్లారు. 120 మంది మేడగదులోకి వెళ్లి తలుపులు మూసుకున్నారు. వారు కనిపెట్టారు. మనకున్న ఇబ్బంది ఇదే, 10 నిమిషాల్లోగా ప్రజలు దేవుని యొద్దకు రానట్లయితే మనం అలసిపోతాము. మన మోకాళ్ళు నొప్పిపడతాయి, వెళ్లిపోవాలనుకుంటాము. మనకి ఏది అవసరమో ఆ విధంగా ఆయన మనకు జవాబు ఇవ్వకపోతే ఆయన మనల్ని చెదిరించుకున్నట్లుగా మనం ఆలోచన చేస్తాము. రండి, మన వివాదం తీర్చుకుందాము, పెంతికొస్తుకు వెళ్దాం, మీతో విచారింపవాలని నేను అనుకుంటున్నాను. అక్కడికి వెళ్లి ఎదురు చూద్దాం, కనిపెడదాం. 10 దినాలు వారక్కడే కూర్చొని ఉండి నిలబెడుతూ ప్రార్థిస్తూ ప్రతిదీ చేస్తూ వాగ్దానాల కొరకై కనిపెడుతూ ఉన్నారు. అకస్మాత్తుగా పరలోకమందున్న ఆలోచన సభకు ప్రతిఫలంగా బలమైన గాలి వంటి పరిశుద్ధాత్మ దిగివచ్చి వారు కూడియున్న ఇల్లంతా నిండినది. వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వారు ముందుకు సాగిపోయి వాక్యాన్ని ప్రకటించారు. మనకు ప్రపంచ ఆలోచన సభలు ఉన్నప్పుడు సహజంగా వారికి వారి ఎంపిక స్థలాలు ఉంటవి. ఈ ఆలోచన సభలో వారు ఏం చేస్తారు? వారి త్రాగుడులో వారు త్రాగుతారు, కాక్టెయిల్ మొదలగునవి సేవిస్తారు, చుట్టలు సిగరెట్లు తాగుతారు, ఒకరితో ఒకరు అబద్ధమాడతారు, ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూ లోక శాంతి కోసం సంభాషణ తలుపుతారు. అయితే దేవుడు ఒక ఆలోచన సభను ఏర్పాటు చేసినప్పుడు అది ఉపవాసము, శుద్ధీకరించుకోవట, ప్రార్థన, ఆర్డర్లు పుచ్చుకుని ముందుకు సాగిపోవట, అది దేవుని యొక్క ఆలోచన సభలో ఉన్నది. విందులు ఆరగించడం కాదు, ఉపవాసముండుట, మురికికి లోనై పోవటి కాదు, ప్రత్యేకించబడుట. ప్రతి ఒక్క అవినీతి నుండి నిన్ను నీవు కడిగి వేసుకో. దేవుని ఎదుటకు నీవు వెళ్ళినప్పుడు హిస్సోపుతో రక్తమును నీ హృదయమునకు పూసుకుంట వలన, విశ్వాసం వలన నిన్ను నీవు శుద్ధిగా చేసుకుని ఒక ఆలోచన సభకై దేవుని ఎదురినాడు. దేవుని నీవు కలిసినప్పుడు ఒక విధమైన ఆలోచన సభ నీవు కలిగి ఉండు. అప్పుడు దేవుడు నీకు ఆజ్ఞలు అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత ముందుకు సాగు, ఆయన నీతో కూడా వస్తాడు. అనేకమైన ఘనమైన ఆలోచన సభల గురించి నేను తలంచగలను, అయితే కాలం సరిపోదు. ఆ తర్వాత ఒక ఆలోచన సభ జరిగి ఉండెను. దిద్దుబాటు కాలమందు, మార్టిన్ లూథర్ కాలమందు ఒక ఆలోచన సభ జరిగి ఉండెను. నీతి మత్తును గూర్చి బోధించుటకు, అది చేయటానికి దేవుడు మార్టిన్ లూథర్ ను పిలిచాడు. అది అతను చేశాడు. ఇంగ్లాండ్ దేశంలో శుద్ధీకరణ గూర్చి బోధించుటకు వెస్లీ కాలంలో ఒక ఆలోచన సభ ఏర్పాటు చేయబడెను. వెస్లీ సాక్ష్యమిచ్చాను. అతనికి కోటు నేను ధరించాను. అతని వేసుకున్న అంగి ప్రతి ఉదయం 5 గంటల వేళలో 1500 మందికి అతను బోధించిన బలిపీఠం యొద్ద నేను నిలబడ్డాను. అతని గదిలో నేను ముఖరించి అతని జీవితాన్ని బట్టి నేను దేవునికి ధన్యవాదాలు చెల్లించాను. అదే గదిలో అతను మరణించాడు. అక్కడ ఆత్మ నాపై ఉన్నప్పుడు నేను తలంచాను ఇలాగున, అవును, వెస్లీ నిజమైన వాడు. దేవుని యొక్క పరిశుద్ధ దూతలు దేవుడు ఆలోచన సభను ఏర్పాటు చేశారు. అది శుద్ధీకరణ బోధించు సమయం. వెస్లీని వారు ఏర్పాటు చేసుకున్నారు. అతడు అందుకై నమ్మకస్తునిగా ఉన్నాడు. ఆ తర్వాత పెంతికోస్తు వచ్చినది. అది పెంతికోస్తు పునరుద్ధరణ కాలము. పరలోకమందు ఒక ఆలోచన సభ జరిగినది. ఆత్మను సంపూర్ణంగా కృమరించు కాలమా ఇది? అది కృమరించబడినది. వారు దాన్ని బోధించారు. మనము దాన్ని పొందుకున్నాం, పరిశుద్ధాత్మను పొందుకున్నాము. మరి యొక్క ఆలోచన సభ మనకున్నదని నేను నమ్ముతున్నాను. అది దేవుని కుమారుని యొక్క రకడా. ఆయన ఆయన శిష్యులతో చెప్పినాడు, ఆ ఘడియ గాని ఆ నిమిషము గాని నాకు తెలియదు, మరి ఎవరికి తెలియదు, చివరికి దేవదూతలకు తెలియదు. అయితే ఒక దినమందు ఒక ఆలోచన సభ జరుగుతున్నది. ఇంకొక మాటల్లో, నేను తిరిగి వచ్చు క్షణాన్ని తండ్రి నిర్ణయించును. ఆ ఆలోచన సభ జరుగుతుందని నేను నమ్ముతున్నాను. తీర్మానం నిర్ణయించబడుతున్నది. ఆయన ఆత్మ భూపైకి ఎంత బలంగా వచ్చుచున్నది, ఎంతవరకనగా సమాజంలో అది నిలబడి మనస్సులోని తలంపులు ఎరుగునంతగా. బైబిల్ ఏ విధమని చెప్పినదో అలాగిన దేవుని వాక్యము రెండుచుల గల ఎటువంటి ఖడ్గముకలను వాడిగా ఉంది. ఎముకలు మూలుగులను విభజించున్నది మట్టుకు దొరుచు హృదయం యొక్క తలంపులను శోధించుస్తున్నది. ఫిలిప్పు మారుమనసు పొంది వెళ్లిపోయి నతానయేలును కలుసుకున్నాడు. యూదుడైన నతానయేలు యేసు ఎదుటకు తీసుకురాబడ్డాడు. అతడు ఆయన గురించి చెప్తున్నాడు ఇలాగన, నతానయేలు కొద్ది దినాల క్రితము ఒక ముస్లిమివాడైన పావురుడగు ఒక జాలరుడు ఆయన ఎదుకు వచ్చాడు. ఆయన అతన్ని ఎరిగిన వాడై అతని పేరును తెలియచేశాడు. అతడు ఎవరైనది అతనికి చెప్పాడు. ఆ మెస్సయ్య వచ్చునని మన ప్రవక్త చెప్పినాడు, నీకు తెలియదా? మెస్సయ్య ప్రవక్తయుడునని ఒక దేవుని ప్రవక్త ఆయన ఉండునని నీకు తెలియదా? ఆయన అక్కడే ఉన్నాడు, అది ఆయనే. నతానయేలు తప్పక ఈ విధంగా చెప్పవలసి ఉన్నది, నేను దాన్ని నమ్మను, నిన్ను వెళ్లి స్వయంగా చూస్తాను. అయితే యేసు యొక్క సన్నిధానంలో అతను నడుచుకుంటూ వచ్చి లేక నడుచుకుంటూ వెళ్ళినప్పుడు, ఇదిగో ఇతని ఇశ్రాయేలీయుడు, ఇతరులో ఏ కపటమూ లేదు అని యేసు చెప్పాడు. ఆయన అది చేసినప్పుడు, రబ్బీ నన్ను ఎప్పుడు నీ వెరిగిన్నావు అని అతను అడిగాడు. ఫిలిప్పు, నేను పిలవక ముందే నీవు చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను నిన్ను చూశాను. నీవు దేవుని కుమారుడువు, ఇశ్రాయేలు రాజువు అని అతడు చెప్పాడు. ఐదుగురు పెనిమిట్లున్న సమరయ స్త్రీ ఆయన ఎందుకు వచ్చినది. ఆమె నీళ్లు తెచ్చుకుంటూ కూర్చుని ఉన్న ఈ యూదుని ఆమె చూచినది. నాకు దహమునికిమ్ము అని ఆయన అడిగాడు. గమనిస్తున్నారా, ఆయన దహముకున్నాడు. ఒక మనిషిని వలె ఆయన మానవుడు. ఆయన శరీరంలో ఆయన ఒక మానవుడై ఉండెను, ఆత్మలో ఆయన దేవుడై ఉండెను. దేవుడు క్రీస్తులో ఉన్నాడు. లోకమును ఆయనతో సమాధాన పరుచుకుంటూ కొరకై నాకు దహమునికిమ్ము అని ఆయన అడిగాడు. ఆమె చెప్పినది ఏంటి, ఇది పద్ధతి కాదే? మరో మాటల్లో మనము వ్యత్యాసమైన వారము, నన్ను అడగవద్దు. ఆయన చెప్పాడు, నీతో మాట్లాడుచున్నది ఎవరో నీవు ఎరిగి ఉంటే ఈ ఉదయం నేను ఆశ్చర్యపడుతున్నాను. ఈ గదిలో ఏమున్నది నీవు ఎరిగినట్లయితే ఎంత బావుండు అని ఆశ్చర్యపోతున్నాను. పరిశుద్ధాత్మ మాత్రమే ఆయన ఇక్కడే ఈ గదిలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ మాత్రమే మన తలంపులను ఎరిగి ఉన్నాడు. తీర్పు దినాన మన పక్షముగా సాక్ష్యమిచ్చును లేదా మనకు వ్యతిరేకముగా తెలియచెప్పును అని మనం ఎరిగి ఉంటే, నీతో మాట్లాడుతున్నది ఎవరో నీవు ఎరిగి ఉన్నట్లయితే నీవే నన్ను దహమును అడిగదవు. బావి లోతుగా ఉన్నది అని ఆమె చెప్పినది. ఆమె ఆత్మను పట్టుకునే వరకు ఆయన ఆమెతో మాట్లాడుతున్నాడు. నీ భర్తను తీసుకుని నీ దగ్గరికి రా అని ఆయన చెప్పాడు. నాకెవరూ లేరే అని ఆమె అన్నది. నీవు సరిగానే చెప్పేటివి, నీకు ఐదుగురున్నారు, ఇప్పుడు నీతో ఉంటున్నవాడు నీ భర్త కాదు అని ఆయన చెప్పాడు. అయ్యా, నీవు ప్రవక్తవని నేను అనుకుంటున్నాను. మెస్సయ్య వచ్చినప్పుడు ఇవి ఆయన చేయును, అయితే నీవెవరు అని ఆమె అడిగినది. నేనే ఆయనను అని యేసు చెప్పాడు. నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే, నేను ఆయనను. ఒక సామాన్య మానవుడై దహము అడుగుతున్నాడు. ఆకాశమును దిగి వచ్చిన ఏదో ఒక పూల గుత్తి కాక ధవల సింహాసనము వేయబడి ఉండటం కాదు. ఆయన ఒక మనుష్యుడు. ఆయన దప్పికి తీర్చుకుంటానికి కొద్దిగా దహం అడుగుతా. నీతో మాట్లాడుచున్న ఆయనను నేనే. ఆమె పట్టణముడుకు పరిగెత్తి, నేను చేసినవని నాతో చెప్పిన వాడిని వచ్చి చూడండి, అది మెస్సయ్య గుర్తు కాదా? అదే ఆయన కాదా? అక్కడ వెనకాల పాత్ర నిబంధనలో ప్రవక్తల ద్వారా అదే ఒకరిని గురించి ప్రవచించబడి ఉన్నది. వారందరూ అలా సంఘములో చేరి మందిరానికి వెళ్లి మంచివారిగా ఉండిపోవడం అలాంటి రోజు వచ్చునని చెప్పబడి ఉన్నది. వారికి సంస్థాపక సంఘాలు మొదలగనివి ఉంటవి. అది వెలుగు కాదు, చీకటి కాదు, అస్తమయ కాలపు కొద్ది వెలుగున్న దినము. అయితే సాయంకాలం వేళ వెలుతురు ఉండను. ఆ వాగ్దానాలు తప్పక నెరవేరాలి. మీకు జ్ఞాపకమునుగా గతరాత్రి పరలోకమందు మన ఆలోచన సభను గుర్చి దేవుడు దేవదూతలందరినీ సమావేశపరిచాడు. ఒక ఆలోచన సభ చేటుకురకై ప్రవక్తిక మాట నెరవేర్పు చేటుకురకై అహాబును బయటకు తెచ్చి చంపుడుకై. పరలోకమందు ఒక ఆలోచన సభ జరుగుతుంది. సాయంకాల వేళ వెలుగు కాంతులు ఇక్కడ ఉన్నవి. ఆటం బాంబులు మొదలైనవి ప్రతి చోట వెళ్లాడుతున్నవి. మరి మనం అంత్యకాలంలో కడవరి కాలంలో ఉన్నాము. సభ సమాఖ్యలు అంతమునకు వచ్చినవి. దేవుని ఆలోచన సభ సమయం వచ్చినది. ఏ వాక్యములు అన్యులేడేలా తప్పక నెరవేరవలసి ఉన్నది. నేను చేసిన కార్యములు మీరు చేతరు. సమయం ఇక్కడే ఉన్నది. ఆలోచన సభ జరుగుతున్నది. ఆత్మ ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు ముగింపుగా స్నేహితుడా, నేను దీన్ని చెప్తున్నాను. ఈ ఉదయం నీవు ఒక ఆలోచన సభలో ఉన్నావు, నీవు ఉండి ఉన్నావు. నీ వ్యాజ్యము వాదనకి సంసిద్ధంగా ఉన్నది. జాలిగల దేవుని దగ్గర నీ యొక్క వ్యాధి వ్యాధ్యము వాదనకు సంసిద్ధంగా ఉన్నది. జాలిగల దేవుని దగ్గర నీ పాపముకు వ్యాధ్యము వాదనకు సంసిద్ధంగా ఉన్నది. నీవు అంగీకరించడానికి తప్పక సంసిద్ధపడు. నేను దీన్ని చెప్పనివ్వు. ఎన్నడూ ఏర్పాటు చేయబడినటువంటి ఆఖరి ఆలోచన సభను గుర్చి నేను మాట్లాడబోతున్నాను. దేవుడు జాలిగల దేవుడు. ఒక్కటే ఒకటి నిలిచి పోతుంది, సమాధానపరచబడినది అది తీర్పు. నీవు సమాధానపరచబడినది ఒకటే ఒకటి, అది ఎదురుగా నీ యొక్క క్షమాపణగా యేసుక్రీస్తు రక్తమును నీవు అంగీకరించి ఆయన ఆత్మతో నింపబడటం వలన అది ఒక్కటే నిన్ను సమాధానపరుస్తుంది. ప్రతి ఒక్క పురుషుడు, ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క చిన్న బిడ్డ కలుసుకుని ఒక ఆలోచన సభ ఒకటి ఉన్నది. ఆ ఆలోచన సభ ఏర్పాటు చేయబడు, ఎంపిక చేయబడిన స్థలం ఒకటి ఉన్నది. ఒక గంభీరమైన ధవల సింహాసన న్యాయ తీర్పు పెట్టబడి ఉన్నది. ఆయన యొక్క ప్రవక్తలు అందులోనికి చూచి గ్రంథములు తెరవబడినవి. జీవ గ్రంథమును మరొక గ్రంథము చూచి చెప్పుటకు దేవుడు వారికి అనుమతి అనుగ్రహించాడు. వేల వేల మంది పరిచారకులు, దేవదూతలు ఆయనకు పరిచయం చేస్తున్నారు. అతనితో రాయబడినది, నీతి మొదటే రక్షించబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతరు? ఆ ఆలోచన సభ యొద్ద యొక్క స్థానం ఎక్కడా? నీ జీవిత కాలం అంతా వాటన్నిటి నుండి దాటిపోవచ్చును. ఏ ఉదయవేళ నీవు ఈ ద్వారం నుండి బయటికి వెళ్లిపోయి దీన్ని దాటివేయవచ్చు. అయితే స్నేహితుడా, నీ వెన్నడి కూడా దాన్ని దాటిపోలేవు. నీవు అక్కడ ఉండబోతున్నావు. ఎందుకనగా మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడిను, అడు తరువాత తీర్పు జరుగును. మనమంతా కలిసి నిలబడు గొప్ప సమాల ఆలోచన సభ కలదు. ఈ ఉదయం మనం ఏర్పాటు చేసుకున్న ఉన్న ఈ భూ సంబంధమైన ఆలోచన సభకు మనం లెక్క చెప్పవలసి ఉన్నది. నీవు ఒక పాపివా, మనం ప్రార్థించుకుంటుండగా ఆయన కనికరమును అంగీకరించు. తల్ల ఉంచుతుండగా ప్రార్థించుకునే ముందు ఏ ఉదయము ఈ ఆలోచన సభలో కూర్చొని మీరు తలలో ఉంచుకుని ఉన్నారు, మీరు తప్పిదస్తుడని పరిశుద్ధాత్మ మీతో చెప్పట్లేదా అని నేను ఆశ్చర్యపోతున్నాను. బహుశా మీరు చెప్పవచ్చునేమో, పరిశుద్ధాత్మ నీవు చూస్తున్నావు, అది ఇలాగుంటున్నది. ఎర్ర సముద్రం యొక్క జరిగిన ఆలోచన సభలో అదే మోషే చెప్పినది. అది ఏ విధంగా ఉన్నది? ప్రభువా, ఇంతవరకు నేను వచ్చితని, అయితే నేను ఇక ముందుకు సాగలేను. ఒకటి నా దారిన ఉన్నది. నీ మార్గం ముందు ఒకటి ఉండవచ్చును, అయితే జ్ఞాపకముంచుకో దేవుడు మోషేతో చెప్పి ఉండెను, వెళ్ళు ఇశ్రాయేలు వారితో మాట్లాడు, ముందుకు సాగిపో. ప్రార్థనలో నీవు జ్ఞాపకముంచుకోవాలని కోరుతున్నావా? నీ చేతులు పైకెత్తి సహోదరుడా నాకై ప్రార్థించు అని చెప్పగలవా? దేవుడు నిన్ను దీవించును. ఓ భవనమంది అంతటా డజన్ల కొద్ది హస్తాలు.
With this broken voice,
పరలోకపు తండ్రి, బోధించడం వల్ల ఉన్న ఈ గద్గద స్వరముతో లేక వణికిపోతున్న గాత్రముతో ఏదొక విధమున అవసరమైన భావమును ఘనమైన పరిశుద్ధాత్మ ప్రజలకు ఇచ్చి ఉన్నది. ప్రవక్త పలికి ఉన్నాడు, రండి మన వివాదము తెచ్చుకుందాము అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎప్పుడు రండి, మీరు కూర్చున్నది ఎక్కడో అక్కడే మనము ఒకరిని ఒకరిము ఆలోచన సభ ఏర్పాటు చేయదము. నీ ప్రక్కనే నేను కూర్చుని ఉన్నాను, నేను నీతో మాట్లాడుచున్నాను. అయితే ప్రభువా, నేను పాపము చేసి ఉన్నాను, పాపి చెప్పుచున్నాడు, నేనెంతో చేశాను. ప్రభువా, నీవు నన్ను క్షమించగలవని నేను నమ్ముట్లేదు. నేను త్రాగుబోతును, నేను వేశ్యను, నేను నీచమైన వ్యక్తిని, నేను నమ్ముట్లేదు ప్రభువా. నా కొరికేమైనా తరుణం ఉన్నదేమోనని ఆ తర్వాత మనోహరమైన ఆ మాటలు తిరిగి వచ్చి వినబడినవి. నీ యొక్క పాపములు ఎర్రగా ఉన్నను, అవి హిమ వల్లే తెల్లనివ్వగను, అవి కెంపు వల్లే ఎర్రగా ఉన్నను. వారు జనవెత్తకు ముందు అనేక మంది చిన్న పిల్లలు ప్రాణాలు తీసుకునుట, అనేకమైన భీకర విషయాలు జరిగించుట, అవి కెంపు వలె ఎర్రగా ఉన్నను, అవి గొర్రె బొచ్చు వలె తెల్లవగను తెల్లనివ్వగను. హో ఎంతటి జాలి, రండి మన వివాదము తీర్చుకుందాము. దేవుడే చెప్పుచున్నాడు, మేమొస్తున్నాము, ఈ ఆలోచన సభ నిర్వహిస్తున్నాము. ప్రభువా, నీవు నీ ప్రజలతో మాట్లాడుతున్నావు. వారు వారి హస్తాలు పైకెత్తి ఉన్నారు, నీవు వారి ప్రక్కనే ఉన్నావని అది తెలియచేస్తున్నది. ఎందుకనగా లేఖనములు ఇలా వ్రాయబడి ఉన్నది, పరలోకమున నా తండ్రి మొదట వారిని ఆకర్షించదని కాని ఎవడనూ నా యొద్దకు రాడు అని. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తారు, నేను వారికి నిత్య జీవించుతున్నాను, అంతే దినమందు వారిని లేపుదును. ప్రభువా, అనుగ్రహము చూపండి. ఎవరైతే చేతులెత్తి ఉన్నారో వారు ఒక్కొక్కరి మీదను, ఎవరైతే చేతులెత్తలేదో. ఇప్పుడు ఈ భవనములో నీ ప్రజలతో వ్యక్తిగతమైన నీ చిన్న ఆలోచన సభ ఏర్పాటు చేయబడదో, వారితో వారు నీ కృపా క్షమాపణను అంగీకరించి నీ ఆత్మతో నింపబడి నీ యొక్క రక్తముతో కడగబడుతురు కాక, మార్గపు అంతమున నమ్మకమైన నా మంచి దాసుడా, నీవు బాగా చేసేదేవి అని నీవు చెప్పుదువు కాక. 8వ సంఖ్య పెన్ వీధిలో ఆ ఉదయ వేళ నీవు నమ్మకస్తుడిగా ఉంటేవి, జగదుత్పత్తి మొదలుకొని నీకై సిద్ధపరచబడిన ప్రభు సంతోషమును ప్రవేశించు అని నీవు చెప్పుదువు కాక. ప్రభువా, నా తండ్రి, నా దేవా, వారిని నీకు అప్పగించుచున్నాను, అంతకంటే మించి నేనేమి చేయలేను. నేను కేవలం నీ యొక్క బోధకుడును, మరి నేను మించి మరి ఏమి చేయలేను. వారు నీవారు, వారిని సంప్రదించు తండ్రి. వారి యొక్క హృదయ అవస్థను బట్టి వారిని సంప్రదించుము.
In the name of thy son Jesus Christ. Amen.
వారిని నీకు అప్పగించుచున్నాను, నీ యొక్క కుమారుడైన యేసుక్రీస్తు నామమును బట్టి వారిని నీకు అప్పగించుచున్నాను. ఆమేన్.
If you have ever noticed at the tabernacle,
మీరు గమనిస్తే మందిరములో బలిపీఠం వద్దకు ప్రజలను లాగుటకు నేను అనుమతించను, అది నేను నమ్మను. దేవుడు నిన్ను ఆకర్షించకపోతే అది ఒకరికి ఏ మేలు చేయదు. నా తండ్రి ఆకర్షించినది ఎవడును నా ఎందుకు రాడు. తండ్రి ఆకర్షించిన వారందరూ తండ్రిని ఆకర్షిస్తారు, ఎందుకంటే గొర్రెపిల్ల జీవగ్రంథమందు నీ పేరు వ్రాయబడి ఉన్నది కాబట్టి. ఆయన నాకు అనుగ్రహించిన వారందరూ నా ఎందుకు వత్తురు. నీవు నీ స్థలంలో ఉన్నప్పటికీ, బలిపీఠంలో నీవెక్కడున్నప్పటికీ నీ వస్తావు. అది నిజంగా సత్యమైన విషయం. యేసు ఆ విధంగా చెప్పి ఉన్నాడు. కాబట్టి మీ చేతులెత్తిన ప్రియులైన మీరు, మీరు తీసుకునవలసిన తరువాత మెట్టు, మీరు బాప్తిసం పొందనట్లయితే మీ పాప క్షమాపణ నిమిత్తమై యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిసం పొందుకునుట, అది వైద్యుని యొక్క ఔషధ పట్టిక. ఎవరైతే పరలోక రాజ్యపు తాళపు చెవులు కలిగి ఉన్నాడో ఆ యొక్క డాక్టర్ సీమోను పేతురు ఎలాగు ప్రవేశించవలనో మీకు చెప్పుచున్నాడు. పెంతెకొస్తు దినాన వారు అడిగారు, రక్షిత పట్టుకు మేమేమి చేయవలను అని. అతను చెప్పాడు, మీలో ప్రతి ఒక్కరూ మరో మనసు పొంది అదే ఇప్పుడు మీరు చేసినది. ఆ తర్వాత మీ పాప క్షమాపణ నిమిత్తము, మీ పాపముల క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. ప్రజలకు, లోకానికి మీరు నమ్మి ఉన్నారని చూయించుటకు, యేసుక్రీస్తు యొక్క మరణము పాతి పెట్టబడుట తిరిగి లేచుటను మీరు నమ్మారని చూయించుటకు ఆయన మీ పాపమును స్వీకరించాడు. అప్పుడు పరిశుద్ధాత్మ వరమును మీరు పొందుదురు, ఎందుకనగా ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దురస్తులందరికని, అనగా ప్రభు అయిన మన దేవుడు ఆయన ఎందుకు పిలిచిన వారందరికీ చెందును ఆ ఉపదేశమును వెంబడించుడి. ఇది ఈ మందిరములో కానట్లయితే మీరు వెళ్లే మందిరములు, నువ్వు వెళ్లే సంఘములు అది ఏదైనప్పటికీ చేయుడి. బయట ఉండవద్దు. ఆత్మ సంబంధమైన విశ్వాస శరీరంలోకి త్వరగా వెళ్ళు. అసెంబ్లీస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సంఘము, పెంతికోస్తు, ఏకత్వము, పెంతికోస్తు, దత్వత్వము, త్రిత్వము అది ఏమైనప్పటికీ నీవెక్కడికి వెళ్ళినా నాకు లెక్కలేదు. అయితే త్వరగా సంఘములోకి వెళ్ళు, నీ సహవాసమును అక్కడ పెట్టు. వారు చిన్న విషయాలు బోధించినట్టయితే బహుశా నీవు అంగీకరించినవి. సోదరు బ్రహాం, అది ఆ విధంగా చెప్పడు, నీవు చెప్పవద్దు. సరే, ఎలాంటి వ్యత్యాసమే లేదు. నీవు పరిశుద్ధాత్మను పొందేవా? ముందుకు సాగిపో, వాటిని పొందుకో, ముందుకు సాగు. ఎలాగైనా మనమంతా ఒకదానికి రనయ్యున్నాము. సొలొమోను దేవాలయాన్ని కట్టినప్పుడు అవి కత్తిరించేటప్పుడు ప్రపంచమంతరికి అది తెగగొట్టబడినది. వ్యత్యాసకరం వింతగా కనిపించే రాళ్లు మొదలైనవి. అయితే అవి ఏకం చేసేటప్పుడు అక్కడ రంపపు కోత ధ్వని గాని లేక సుత్తి శబ్దము గాని లేదు. అచ్చట దేవాలయం నిలువ పెట్టిన 40 సంవత్సరాలు ఏనాడు కూడా ఒక సుత్తి శబ్దము కాని, ఒక రంపపు ధ్వని కాని వారు వినలేదు. అవన్నీ కూడా నేరుగా కత్తిరించబడినవి. పరిశుద్ధాత్మ కలిగిన ఈ సంఘాలన్నీ ఆ దినాన వాటి వాటి పటుత్వ గల స్థానంలోనికి కదల వెళ్ళిను. రాకడ కొరకై క్రీస్తు శరీరంలోనికి కదల వెళ్తవి. కాబట్టి సువార్తను వారు ఎక్కడ నమ్మియున్నారో అక్కడికి చేరుకును. నా ప్రశస్తమైన స్నేహితులారా, ఎక్కువగా మీ సమయాన్ని నేను తీసుకున్నానని నాకు తెలియదు. ఏ సమయానికి నేను వచ్చానో నాకు తెలియదు. 9:30, 10 గంటల లేక 10 గంటలకు ఎంతో. నిజంగా అంతసేపు అయినదా? నేను నమ్మలేకున్నాను. రోగుల కొరకు, ప్రార్థించడం కొరకు మనకు సమయం ఉన్నది. అది వారికి వాగ్దానం చేశాము. ఒక నిమిషం, మీరు 15 నిమిషాలు మాత్రమే ఇచ్చినట్లయితే, 15 నిమిషాలు మాత్రమే నేను అనుకుంటున్నాను. నా గడియారను బట్టి 15 నిమిషాలు తీసుకుందాం. వినండి, ఇక ఏమీ ఉండదు. మీరు వ్యాధితో ఉన్నప్పుడు మీ యొక్క ప్రప్రథమ విధి బహుశా మీ వైద్యుడి యొద్దకు మీరు వెళ్ళుట. అతను చేయగలిగినంతా అతను చేస్తాడు. అతను ఇంకా మించి చేయలేకపోయినట్లయితే ఆ తర్వాత మీరు ఖ్యాతిగాంచిన ఒక నిపుణుడి యొద్దకు వెళ్ళు హక్కు మీకుంటున్నది. వైద్యులకు వ్యతిరేకంగా మనం ఉండలేదు. అనేక మంది ప్రతిష్టమైన స్నేహితులు నాకున్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు నా స్నేహితులు. నేను వారి కొరకే ప్రార్థిస్తాను, చివరికి వారు నా కొరకై ప్రార్థన చేస్తారు. అవును, వారేమీ చేయలేనటువంటి వ్యాధిగ్రస్తులు వారి యొద్ద ఉంటారు. వాస్తవంగా వారు మంచి వైద్యులే. వారి పేర్లు నేను చెప్పట్లేదు, నేను నిలుపు చేస్తున్నాను. బహుశా వారు పరిశుద్ధాత్మతో నింపబడకపోవచ్చును, అయితే వారు మంచివారు. వారు చెప్తారు, సోదరు బ్రహాం, ఆ జబ్బు విషయంలో నేనేమీ చేయలేకున్నాను, నీవిష్టపడితే నీవు తీసుకో అని అంటారు. అది పంపించండి అని నేను చెప్తాను. నేనేమి చేయలేను, నేనది యేసుక్రీస్తుకు అప్పజెప్తాను. ఆయనే అది చేస్తాడు, ఆయనే అది చేయని. చూశారా, అదెంతో మంచిది. అయితే చూడండి, ఎటువంటి స్వస్థత అయినా జరిగినట్లయితే అది చేసినది క్రీస్తే. వైద్యుడు ఒక అడ్డుగా ఉన్నదాన్ని కదిలించగలడు, ఒక పన్నును లాగివేస్తాడు, ఆ స్థలంలో కత్తిరించి అపెండిక్స్ తీసివేస్తాడు, క్యాన్సర్ ను కత్తిరిస్తాడు, పులిబిరికాయను కత్తిరిస్తాడు, లేదా శస్త్రక్రియ చేస్తాడు, లేదా ఇంకొకటి నీలోనికి విషయాన్ని పంపుతాడు క్రిములను చంపుడు కొరకై. అయితే దేవుడు తప్ప స్వస్థత ఇచ్చేది మరొకటి లేదు, ఎందుకంటే అది సృష్టి కార్యము కావలసి ఉన్నది. తిరిగి పెరుగుటనేది ఏ యొక్క ఔషధము సృష్టించబడదు. గమనించండి, ఒకే ఒక సృష్టికర్త ఉన్నాడు, అది దేవుడు. తరువాత కీర్తన 103 గమనించండి, లేఖనమంతా సత్యమే. నీ సంకటములన్నీ కుదుర్చు యెహోవాను నేనే. వైద్యుడికి అందులో భాగం లేదని అది చెప్పట్లేదు. అవును, అతనికి ఉన్నది. నా ముంజేయిని నేను విరిగ్గొట్టుకున్నట్లయితే ఆ ముంజేయిని ఎలా కట్టవలెనో అది ఎరిగిన వైద్యుడి యొద్దకు వెళ్ళుట నా విధి ఉంటున్నది. అయితే అతని ముంచేయిని స్వస్థపరచలేదు, అతడు కేవలం దాన్ని కట్టగలడు. తిరిగి ఎముకలను వాటి స్థానంలో ఉంచుతాడు. అప్పుడు దేవుడు కాల్షియమును మొదలగు వాటిని సమకూర్చి పదార్థమును సృజించి నా ముంజేతిలో ఉన్న లోపలది అది కలిసి పెరుగుతుంది. స్వస్థపరచున్నది దేవుడే. ఈ వారు మనము బోధ చేయుచున్నాము, యూదుల కాలములో యూదుల ఆచారం రోగుల యొద్దకు వెళ్లి వారి మీద చేతులు పెట్టుట, అది వారు చేసినది. ప్రతిదీ కూడా చేతులు పెట్టుటయే, అది యూదుల ఆజ్ఞ ఉంటున్నది. అయితే అన్యుల వారిలో అటువంటిది ఏనాడు లేదు. యూదుల అధికారి అయినా యాజకుడైనా యాయూరు అతని కుమార్తె ఆమె చనిపోగా అతడు యేసుతో చెప్పాడు, వచ్చి నీ చేతులు బిడ్డపై పెట్టుము, ఆమె బ్రతుకుతుంది, ఆమెపై చేతులు పెట్టు అని అన్నాడు. అయితే రోమా శతాధిపతి యొద్దకు ఆయన వెళ్ళినప్పుడు అతడు అన్నాడు, నా ఇంటిలోనికి వచ్చుటకు నేను యోగ్యుని కాదు, నీవెక్కడున్నావో అక్కడ నిలబడు, మాట మాత్రం శ్రవిమ్ము. యేసుకు కలిగినటువంటి అధికారాన్ని అతని గుర్తించాడు. అతను చెప్పాడు, అతడు శతాధిపతి. దాని అర్థం 100 మందికి 100 మంది అతని క్రింద ఉన్నారు. అతడు అన్నాడు, నేను అధికారంలో లోబడినవాడను, ఈ మనిషినిది చెయ్యి అని నేను చెప్తే అతడు చేస్తాడు, అతనితో అది చేయి అని అంటే అది అతడు చేస్తాడు. అతడు చెప్పాడు, ప్రతి ఒక్క వ్యాధి మీద, ప్రతి ఒక్క బాధ మీద, ప్రతి దాని మీద నీకు అధికారం కలదు, అవన్నీ నీ ఆజ్ఞలకు లోబడతవి. నీవే గొప్ప అధిపతివి, అధికారివి. ఓ, నేను దాన్ని ఇష్టపడుతున్నాను. అది చివరికి యేసు హృదయాన్ని తాకినది. ఆయన యూదుల వైపు తిరిగి వారితో చెప్పాడు, ఇశ్రాయేలులో సైతము ఇలాంటి విశ్వాసం నేను కనుగొనలేదు అని చెప్పాడు. ఆ సిరోఫెనికేయురాలు గ్రీకు అన్ని స్త్రీకు ఆమె ఆయన ఎందుకు వచ్చి, ప్రభువా, నా యొక్క బిడ్డ ఇక్కడ పడి ఉన్నది, దయ్యము ఆమెను ఎంతగానో బాధిస్తున్నది అని అన్నదామె. బహుశా ఆమె మూర్ఛవ్యాధియో లేక మరొక విధమైన పిచ్చితోనూ ఉన్నది. ఆమె భయంకరమైన స్థితిలో ఉన్నది. నీవు ఆమెను స్వస్థపరచగలవా, స్వస్థపరుస్తావా? ఆమెకు విశ్వాసాన్ని ఆయన పరీక్షించాడు. ఎలాగు? ఆయన చెప్పాడు, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లకు వేయుట యుక్తము కాదు. ఎలాగు? ఆమెను కుక్కగా పిలుచుట. ఆ దినాలలో కుక్క పందిలాటిది, హీనమైనదై ఉండెను. పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు పెట్టుట అది నాకు తగిన పని కాదు. ఆమె అన్నది, అది నిజమే ప్రభువా, ఓ నేను దాన్ని ఇష్టపడుతున్నాను, అది నిజం. అయితే కుక్కలు పిల్లల బల్ల క్రింద పడివేసిన ముక్కలు భుజించడం తెలుసా? అదే ఆయన తాకినది. ఆమె అన్నది, హెడ్డి, నీవు నిన్న చేసిన మంచి పనివలే ఆమె చేసినది. ఆయన వెనుకకు తిరిగి ఇలాగని చెప్పాడు, ఇది చెప్పినందున దయ్యము నీ కుమార్తెను విడిచిపెట్టినది. ఆమె యొద్దకు వెళ్లి ఆమె పైన చేయి పెట్టిన అవసరం లేదు. పెంతికోస్తు దినాన పరిశుద్ధాత్మ దిగివచ్చినప్పుడు ఫిలిప్పు సమరయకు వెళ్లాడు. వారు సమరయ సగం యూదులు కాబట్టి అతడి ఎక్కడికి వెళ్లినప్పుడు వారి పైన అతడు చేతులు పెట్టవలసి ఉండేది పరిశుద్ధాత్మ పొందుకుంటానికి. వారిలో ఎవరి మీదను పరిశుద్ధాత్మ దిగియుండలేదు. ఆయనను వారు పంపించి పేతురును తెప్పించారు, పిలిపించారు. వారు యేసు నామమున బాప్తిస్మం పొందారు. కాబట్టి ముఖ్య కేంద్రం యెరూషలేము నుండి పేతురు యోహాను పిలిపించారు. వారు వచ్చి వారి మీద చేతులు ఉంచారు. వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. తరువాత పేతురు కొర్నేలి గృహానికి వెళ్లాడు. గమనిస్తున్నారా, అతడు వారిపైన చేతులు పెట్టవలసి ఉండెను. చూడండి, అపోస్తుల కార్యం 19, ఆ ఎఫెసు యందలి యూదుల గుంపు అతడు వారిపైన చేతులు పెట్టవలసి ఉండెను, పరిశుద్ధాత్మ వారు పొందుకుంటానికై. అయితే అతడి కొర్నేలి గృహములో ఉన్నప్పుడు అతడు ఈ మాటలు ఇంకా పలుకుచుండగా వారి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. చేతులుంచలేదు, వారు సత్యములు వినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగినది. వారు అందుకొరకై ఆకలిగొని ఎదురు చూస్తున్నారు. ఈ ఉదయం స్వస్థత కొరకై ఆకలిగొని ఉన్నావా? అలాగైతే పరిశుద్ధాత్మను మాట్లాడినిమ్ము. యేసు నిన్న నేడు యుగాలు ఒకటి దిగే ఉన్నట్లయితే నీవు నమ్ముతున్నావా? నేను చేసిన కార్యములు మీరును చేయదురు అని ఆయన చెప్పలేదా? ప్రజలకు ఆయన ఏ విధముగా బయలుపరుచుకున్నాడు? వారి యొక్క మెస్సయ్యగా, యూదుల మెస్సయ్యగా, యూదుల ఎలా ఆయన ఏ విధంగా చేశాడు? వారి హృదయ రహస్యాలను తెలియచేయుట లేక తెలియచెప్పుడు ద్వారా మెస్సయ్య ఆయనను వారు గుర్తించారు. అది నిజమేనా? అది నిజమని మీరు ఎంతమందికి తెలుసును? నిజం. పేతురు వచ్చినప్పుడు ఆయన చెప్పి ఉన్నాడు, నీ పేరు పేతురు లేక నీ పేరు కేఫా, నీవు పేతురు అనబడదు, నీ తండ్రి పేరు యోనా, అది చాలు. ఆయన మెస్సయ్య అని అతడు ఎరిగి ఉండెను. ఫిలిప్ వెళ్లి నతానేలు కనుగొన్నాడు. ఆయన చెప్పాడు, నీవు ఒక మంచివాడవు, యథార్థవంతుడవు, రబ్బీ నీవు నన్ను ఎప్పుడు ఎరిగి ఉన్నావు అని అతను అడిగాడు. ఫిలిప్పు, నిన్ను పిలవకముందే నీవు ఆ చర్చ కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచి ఉన్నాను. పర్వతాలకు 15 మైళ్ళ దాపున ఒక దినపు ప్రయాణం అక్కడున్నప్పుడు నేను నిన్ను చూచి ఉన్నాను. అతడు అన్నాడు, నీవు దేవుని కుమారుడువు, ఇస్రాయేలు రాజువు. ఆయన సమరణ మధ్యకు వెళ్లిపోయాడు. ఆయన వెళ్లవలసి ఉన్నది. ఎందుకని? ఆయన సమరణ మధ్యకు వెళ్లాడు. అక్కడ ఒక సమరయ స్త్రీ ఉన్నది. కనుక ఆయన ఆమెకు మెస్సయ్య గుర్తు ఇవ్వాలనుకున్నాడు. నీవు వెళ్లి నీ భర్తని ఇక్కడ తీసుకుని రా అని ఆయన చెప్పాడు. నాకు భర్త లేడు అని ఆమె అన్నది. నీవు సరిగాని చెప్పితే కనుక నీకు 5 ఉన్నారు. ఆమె అన్నది, అయ్యా, మరో మాటలో ఈ విధంగా ఉంటున్నది, రాబో మెస్సయ్య కొరకు మేము ఎదురు చూస్తున్నాము. ఆయన దేవుడు ప్రవక్తే ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఇవన్నీ మాకు తెలియచెప్పునని మేము ఎరుగుదము. కనుక నీ ఒక విధమైన ప్రవక్త ఎందు? ఆయన చెప్పాడు, నేనే ఆ మెస్సయ్యను, నీతో మాట్లాడుతున్న ఆయన నేనే. ఆమె ఆ కుండను విడిచిపెట్టినది ఒక వేశ్య, ఒక దేశది మరి ఎంతో హీనస్థితి గలది. పట్టణంలోనికి పరిగెత్తుకుని వెళ్ళినది, నా హృదయంలో ఉన్నదాన్ని నాతో చెప్పిన మనిషిని వచ్చి చూడుడి అని ఆ మనుషులతో చెప్పినది. ఆయన మెస్సయ్య కాడా? ఆయన మెస్సయ్య కాడా? అన్ని జనుల మధ్య అది ఒక్కసారి కూడా జరగలేదు. లేదండి, సాయంకాల వెళుతున్న ఇది వారి యొక్క దినము. లోకమును స్వాధీనం చేసుకుంటాను కనుక యూదులు ఇప్పుడు ఒక జాతిగా దేశముగా అయ్యారు. ఒకసారి వారు చేసి ఉన్నారు, వారు తిరిగి వచ్చుచున్నారు. అక్కడ వెనుక అంజూరపు చెట్టు చిగురించుడు గమనించు. అతను ఎక్కడ యూదుని కనిపెట్టు, దేవుని యొక్క క్యాలెండర్ వేరు, మీరు కనుగొనండి. ఆయన ఈనాడు కూడా ఇస్రాయేల్ మర్చిపోలేదు. అయితే ఇస్రాయేల్ గుడ్డిదై ఉండవలసి ఉన్నది. ఇక్కడ యూదులు కూర్చున్నారని నేను దీన్ని చెప్పట్లేదు. అయితే మనకు తరుణము ఇచ్చుట కొరకై ఇస్రాయేల్ గుడిది కావలసి ఉన్నది. వారిని ప్రేమించు, నీవు భయము చెందకు. వారు చిగురిస్తారు తిరిగి. గొంగలి పురుగు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసినవి, చీడ పురుగులు తినివేసిన దానిని మిడతలు తినివేసినవి. అయితే మరలా ఎత్తును ప్రభు అది సెలవిచ్చుచున్నాడు. అది కేవలము తినివేయుటే అవుతున్నది మాట కొరకై. తద్వారా మనము రాగల కొరకై మన నేత్రములు తెరవబడినవి. మరి ఇప్పుడున్నది ఏంటి? మన దినము ముగించబడుచున్నది. దేవుడు చెప్పినట్లుగా యూదులు తిరిగి ఏకమవుతున్నారు. సాయంకాలం వెలుతురు ప్రకాశిస్తున్నది. దీని కొరకై సాయంకాలం ప్రకాశించుటకై వెలుతురు ఎక్కడున్నవి? పశ్చిమ దిశన ప్రారంభమందు అది తూర్పున ప్రకాశించినది. తూర్పు దేశ ప్రజలకు అది ప్రకాశించినది. సంఘశాఖలకు మొదలుగు వానికి అది చీకటి దినము. అయితే సాయంకాల వేళ వెలుతురు అన్ని జనులకు పశ్చిమ ప్రాంతపు అర్ధభాగానికి ప్రకాశించినది. ఇక్కడ మనం ఉన్నాము. అంతమున మనము పశ్చిమ భాగంలో ఉన్నాము. ఇక నీవు ముందుకు సాగిపోతే తిరిగి నీవు తూర్పుకే వస్తావు. నాగరికత ఆ విధంగా ప్రయాణం చేసినది. కాబట్టి సాయంకాలపు వెలుగు ప్రకాశిస్తున్నది. యేసుక్రీస్తు నిన్న నేడు ఎగుగలు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ప్రార్థించుకుందాము. ప్రభువా, వీరందరూ నీవారు. వాక్యం యొక్క విశ్వాసము వినటి వలన కలుగుతున్నది. దేవుని వాక్యము వినటి వలన కలుగును. దేవా, నీ మాటలను నీవు ప్రత్యక్షపరచున్నావు. నీవు దేవుడువని రుజువుపరచుకుంటాను కొరకై. నీవు దేవుడువని, నేను నీ దాసునని, నేను వారికి నిత్య జీవును గురించిన సత్యమును వారికి చెప్పుచున్నానని ఈ ఉదయం తెలియవండు కాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మేము ప్రార్థిస్తున్నాము. ఆమేన్. అక్కడ బిల్లీ నాతో చెప్పాలనుకుంటాను, అక్కడ ప్రార్థనా కళ్ళ కుప్ప పెద్దది ఉన్నది. చాలా మంది ఇక్కడ ఉన్నారు. వాటన్నింటినీ తీసుకురాలేము. అది మీకు తెలుసును. మీరు అది చూచుటకై రుజువు చేయబట్టుకు దేవుడు దీనిని చేయనవసరం లేదు. ప్రతి ఒక్కరికి అది తెలుసునా? యేసు భూమి మీద ఉన్నప్పుడు ఎవరినైనా ఆయన స్వస్థపరచడం అవసరం లేదు సుమా. అది మీకు తెలుసునా? అయితే ఆయన అది చేసి ఉన్నాడు. ప్రవక్త వల్ల పలుకబడినది నెరవేరు వరకు. అవును, నిజమేనా? ఆయన ఇది చేయను. వాక్యము నెరవేర్పు జరుగుదు కొరకై సదమ దినములలో ఎలాగుండును, మనుష్య కుమారి రాకడ యందు అలాగుండును. మీరు గమనించండి, సదమ దినమున బిల్లీ గ్రహం, ఓరల్ రాబర్ట్స్ వారికి ఉన్నారు. సదమ వాసుల ఎందుకు వెళ్లి నగరములో బోధ చేసిన ఆ మనుషులు వంటి వారి వల్లే. అయితే ఏర్పరచుకున్న అబ్రహాము అతని యొక్క వర్గానికి ఒక ప్రక్కన పిలువబడిన గుంపు అయి ఉన్నారు వారు. అయితే ఏ విధమైన దేవదూత వెనుక నిలిచిపోయి వారికి బోధించను? గమనించండి, ఆ మనుష్యుడు అక్కడ కూర్చొని విదేశం నుండి వచ్చిన పరాయి వాడని ఆయన చెప్పాడు. ఆయన వస్త్రములు దుమ్ము కొట్టుకుని ఉన్నవి. దూడ మాంసములో కొంత భాగాన్ని భుజించాడు. దాని తల్లి నుండి వచ్చిన పాలను త్రాగాడు. అబ్రహాముతో కొన్ని జొన్న రొట్టెలు తిన్నాడు. బహుశా అక్కడ ఈగల గుంపు వాలి ఉన్నదేమో. అది చేస్తూ అతడు వాటిని తోలివేస్తున్నాడు. అబ్రహాము అతన్ని ఎలోహీము అని పిలిచాడు. సర్వశక్తిమంతుడగు వాడు అని అర్థం. అయితే ఆయన ఒక మనుష్యుడు. దేవుడు ఆయన జనులలో ఉండుట ఆయన ఏం చేశాడో చూడండి. ఆయనకి ఎలాగో తెలుసు. ఆయన ఇక్కడ కూర్చుని అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహామును మొట్టమొదట కలుసుకున్న తరుణం అది. అబ్రహాము మొట్టమొదట ఆయన చూచి ఎరిగిన సమయం అదే. ఇతరులైన వీరు సదములోకి వెళ్ళుచుండేది. వారు అక్కడికి పోయి బోధించి ప్రజలను గుడ్డివారినిగా చేశారు. సువార్తను బోధించడం వలన చేయనది అదే కాదా? అవిశ్వాసని అంధులుగా చేయుట. గమనించు, అయితే వెనుక నిలబడిన ఈ ఒక్కరు ఏర్పరచబడిన సంఘము. అబ్రహాముతోను అతని వర్గముతోనూ సునులు చేయబడిన నిజమైన వారితో నిలిచిపోయాడు అతడు. ఆయన ఆ నగరములో నివాసం చేస్తున్న వ్యక్తి లోతు. అతడు ఎంతో హాయిని అనుభవిస్తున్నాడు. చూడండి, అతని యొక్క కుమార్తెలు ఎలాగున్నారు, అతని కుమారులు ఎలాగున్నారు, ప్రతిది ఎలాగ ఉన్నదో. సదమ అది ఈ రోజున్నటువంటి లోకం వలె ఉన్నది. పాపముతో ప్రతి కార్యముతో ఉన్నది. అదే నామకార్థపు సంఘము. అయితే ఆత్మ సంబంధమైన సంఘము, పిలువబడిన వర్గము, ప్రత్యేకమైన వారు. ఎటువంటి దేవదూత వారి యొక్కకు వచ్చను దాన్ని మనం గమనిద్దాము. ఇప్పుడు జ్ఞాపకపరచుకోనండి, మీ ప్రభు చెప్పాడు అప్పుడు ఉన్న రీతిగా మనిషి కుమారుని రాకడా ఉండును. అలాగని యేసు చెప్పాడు, ఆకాశము భూమి గతించుడుగానే నా మాటలు ఏనాడు గతింపవు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, నెమ్మదిగా ఉండండి. ఈ దేవదూత అబ్రహాముతో మాట్లాడాడు. ఆయన అడిగాడు, అబ్రహామా, నీ భార్య అయిన శారా ఎక్కడా? అతని వివాహితుడైన అతని వివాహం చేసుకున్న వాడిని ఆయనకి ఎలాగో తెలియను. అతనికి ఒక భార్య ఉన్నదని అతనికి ఎలాగో తెలియను. ఆమె పేరు శారా అని ఆయనకి ఎలాగో తెలియను. వింతైన విషయమే అదే, అది కాదా? అబ్రహాము చెప్పాడు, నీ వెనకాల గుడారములో ఆమె ఉన్నది. ఆయన అడిగాడు, అబ్రహామా, నీవు దేవుని యందు విశ్వాసముచ్చి ఉన్నావు, లోకానికి నీవు వారసుడువై వారసుడు కాబోతున్నావు, నీ సంతానం వలన అన్య జనాంగమంతయు దేవుని రాజ్యంలోకి కొని రాబడుతుంది. ఏ వాగ్దానం నీకు ఇవ్వబడి ఉన్నది. అబ్రహామా, ఈ వాగ్దానం నేను నీకు దాచను. హో, నేను దాన్ని ప్రేమిస్తున్నాను. అయితే 25 సంవత్సరాల నుండి ఆ బిడ్డ కొరకు నీవు నన్ను నమ్మి ఉన్నావు. నీవు 100 సంవత్సరాల వయస్కుడు, ఆమె 90 సంవత్సరాలు. అబ్రహామా, అయితే జీవు యొక్క కాల ప్రకారంగా మిశ్ర జనం మధ్య నా భావం ఏదో మీకు తెలుసును. 28 రోజులు ఆమెకు ఆగిపోతుంది. 50 సంవత్సరాలకు లేక పైబడి, అవునా, 60 సంవత్సరాలకు ముందు చెప్పబడినది జీవన కాల ప్రకారముగా శారాకు, నేను నిన్ను మరలా దర్శిస్తాను, నీవు ఆ బిడ్డను కంటావు. ఆయన వెనకాల గుడారంలో శారా వ్రెలాడుతున్న దుస్తులు మూసే ఉన్నవి. శారా తనలో తాను నవ్వుకున్నది. ఆమె తనలో తాను అనుకున్నది, నా యజమానుడితో నాకు సుఖము కలుగునా? నీ భర్తను నీవని పిలుస్తావు, నీవేమని పిలుస్తావు? తిరిగి నా యజమానుడితో నాకు సుఖము కలుగునా? చూస్తే నేను ముసలిదానను, అతడి కూడా ముసలివాడే. దూత వీపును వెనుకకు తిప్పి శారా నవ్వనేలా అని అడిగాడు. ఆమె నవ్వటానికి హేతువేంటి? మీరు దాన్ని చుట్టలేదా? ఏ విధమైన ఆత్మ, ఎటువంటి దూత అక్కడున్న ఆ ఏర్పరచుకున్న సంఘాన్ని దర్శించినది? ఆయన లోకరికి కొంచెం ముందుగా అలాంటి విషయమే జరుగునని యేసు చెప్పున్నాడు. ఆయన యొక్క రాకడి గురుతు. ప్రార్థన వరుసను పిలుద్దాము. ఆయన వాగ్దానం చేశాడు, ఆయనే దాన్ని కాపాడుతాడు. అక్కడ ఒక చోట 5-6ని నేను పిలవలసి ఉన్నది. ఎంతో మంది నిలబడి ఉన్నప్పటికీ మిగతా వారంతా నమ్మండి. గమనించండి, మీకు ప్రార్థన కార్డు లేకపోతే నిలబడి ఉన్నట్లయితే అది ఏమని అర్థం కాదు. నేను మీకు సవాలు చేస్తాను. ఇక్కడ అబ్రహాము సంతానమైన యేసు ఆయన భూమి మీద ఉన్నప్పుడు చేసినది ఇక్కడ ఉన్నది. ఒకనొక రోజు ఆయన ఒక గుంపును దాటిపోతున్నాడు. అందరూ చెప్తున్నారు, హలో బోధకుడా, ప్రాంతకాల వేళ శుభాలు, డాక్టర్ గారు, రెవరెండ్ గారు బాగున్నారా, రెవరెండ్ గారు మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉన్నది, ఇక్కడ మీరున్నందుకు ఆనందము, మనం ఇక్కడ ఉన్నప్పుడే కూటమొకటి ఏర్పాటు చేద్దాము. ఒక పేదలైన చిన్న స్త్రీ ఒక అక్కడతో ఉన్నది కనుక ఆమె ఆ గుంపు నుండి తప్పించుకుని ఆయన వస్త్రమును ముట్టినది. ఎందుకంటే ఆమె తనలో తాను అనుకున్నది, నేను ఆ పరిశుద్ధుడైన మనిషిని ముట్టినట్లయితే. చూస్తున్నారా ఆమె యొక్క విశ్వాసము, గమనించండి, నేను ఆయనను ముట్టినట్లయితే నేను స్వస్థపరచబడదను అనుకున్నది. కాబట్టి ఆమె ఆయన్ను ముట్టినది. ఆమె జన సమూహంలో నుండి వెళ్లిపోయినది. ఆమె అన్నది, ఓ నేను తప్పకుండా స్వస్థత పొందుకున్నాను, ఎందుకనగా నేను అది నమ్మిన్నాను, నేను దాన్ని నమ్మిన్నాను, నేను స్వస్థత పొందుకున్నానని నాకు తెలుసును. ఇప్పుడే నా రక్తస్రావము ఆగిపోయినదని నేను ఇప్పుడే నమ్మియున్నాను, నేను ఇప్పుడే అది నమ్మియున్నాను. యేసు నిలబడి ఇలాగూ అడిగాడు, ఏ నన్ను ముట్టిందెవరు? ఎంతటి ప్రశ్నది. పేతురు అన్నాడు మరో మాటల్లో, ప్రభువా ఏంటి నీకేం జరిగింది? బైబిల్ చెప్తుంది అతడు ఆయనను గద్దించును అని. అందును బట్టి నీ ఉద్దేశం ఏంటి? అందరూ నిన్ను ముట్టుతున్నారే, నీవిదేలాగూ చెప్తున్నావు? నువ్వు మెస్సయ్యావై ఉంది, ఈ ప్రజల ఎదుట నీకు నీవుగా మరుగు చేసుకుంటూ లేక తప్పుకుంటూ నువ్వు భయపడవా? నన్ను ముట్టిందెవరు అని చెప్తున్నావు. ఆఖరి నిమిషంలో నిన్ను 500 మంది ముట్టారని నేను పందెం కడుతున్నాను, దాని గురించి నీవేమంటావు? ఆయన చెప్పాడు, అయితే ఇది మరో విధంగా తాకుట, నేను బలహీనపడ్డానని నేను గ్రహిస్తున్నాను అని ఆయన అన్నాడు. సద్గుణగమనగా బలము, అది ఎవరికైనా తెలుసు. నేను బలహీన పడ్డాను, బలము నాలుండి వెళ్లిపోయినది. ఆయన చుట్టూ చూశాడు, చుట్టూ చూశాడు. గమనించండి, అక్కడ ఒక చోట విశ్వాసం ఉన్నది. ఆయన చుట్టూ చూశాడు, ఆ చిన్న స్త్రీని ఆయన కనుగొన్నాడు. రెండుగా ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ ఆ చిన్న స్త్రీ వైపునకు ఆయనకు దారి చూపినది. ఆమెకున్న రక్తస్రావము, ఆయన అన్నాడు, నీ విశ్వాసం నేనెన్నడూ నిన్ను స్వస్థపరచలేదు, అందుకొరకై నేనేమి చేయలేదు. అయితే నీ యొక్క విశ్వాసము ఎవరైనా, నీ విశ్వాసము, నీ విశ్వాసము దేవుని యందు నేనెవరిని ప్రాతినిధ్యము చేయుచున్నానో ఆయన యందు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినది. ఇప్పుడు బైబిల్ తెలియజేస్తున్నది ఆయన నిన్న నేడు యుగయుగములు ఒక్కటి రీతిగా ఉన్నాడు. అదే పద్ధతిలో ఒకే విధముగా ఉండను, శక్తిలో ఒకే విధముగా ఉండను, అభిరుచిలో ఒకే విధముగా ఉండను. క్రీస్తులో నివాసమైన ఒకే దేవుడు సంఘములో నివాసముంటున్నాడు. దాని అంతగా కాదు, ఆయన కొలత కొలవలేని అసమానుడు మనకైతే అది కొలత కలిగి ఉంటాము. మహాసముద్రంలోని గరిడ నీళ్లు నీ యొద్ద ఉన్నట్లయితే ఆ గరిడ నీళ్లలో ఏమి రసాయనాలు ఉన్నవో అవి మహాసముద్రం యొక్క నీళ్లలో ఉంటున్నవి. జ్ఞాపించుకో, అవునా, అది ఒకే దేవుడు. బైబిల్ చెప్తుంది హెబ్రీలు, అతను చెప్తున్నాడు యేసుక్రీస్తు ఇప్పుడు ప్రధాన యాజకుడి ఉండి మన బలహీనతలు వహించుచున్నాడు. ఎంతమందికి అది తెలుసును? మంచిది, ఆయన అదే ప్రధాన యాజకుడు ఉన్నట్లయితే ఆయన ముట్టినప్పుడు ఆయన ఎలాగూ స్పందించాడో అలాగే ఉండడా? మనం ఎవరమై ఉంటున్నాము? ఆయన నోటి బుర్రలం. మనల్ని మనము ఆయనకు సమర్పణ చేసుకుందాము. మన వాక్యములు మన యొక్క మాటలు కాదు. ఏమి మాట్లాడవలను అని అనుకునవద్దు, ఎందుకనగా మాట్లాడేది మీరు కాదు, మీలో నివాసముడు తండ్రి ఆయన మాట్లాడును. ఒక చోట నుండి అది ఎక్కడ బిల్లి, 1 నుండి 50 లేదా 1 నుండి 100 వరకు. సహజంగా ప్రజలు ఆ మొదటి కార్డు కొరకై బారులు తిరుగుతారు. కాబట్టి ఒక నిమిషం దాన్ని విడిచిపెడదాం. ఒక వింతైన సంఖ్యతో ప్రారంభం చేద్దాం. 30 అని అందాం. ప్రార్థన కార్డు 30 ఎవరికుంది? నీ చేయి పైకెత్తు. అక్షరం ఏంటి? బి 30. మంచిదే, నీ జేబు చూచుకుని నీ ప్రార్థన కార్డు బయటకు తీ ఉంటే మంచిది. వినండి, 30 లేకపోతే అలాగైతే మరొక చోటు నుండి మనం ఎందుకు ఆరంభించకూడదు? ఏమంటారు? ఓ క్షమించండి, క్షమించండి. మంచిది, 31 ప్రార్థన కార్డు 31 ఎవరికున్నది? నీ చేయి పైకెత్తగలవా? 31 ఇక్కడ రండి. 32
Who has prayer card 32? You, young lady? 33? Who has prayer card 33? Would you raise your hand? This lady here? All right, sister. 33? 34? The prayer card 34? You, sir? 35? 36? 36? Who has prayer card 36? Did I miss it? You have 36, young lady? 37. This lady was confused here. Find out, what's your prayer card number? See where she's at. 35. I'm sorry, lady. All right, get your place. The boys there will place you where you're to be. 37, 38, 39, 40. Let's see them raise up. There's three now. 38, 39, 40. 39, 40. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. I guess that's it. 40, 41, 42, 43, 44, 45. Let them prayer cards come forth. Prayer card up to 45, from 30 to 45. Now, if you can't get up, have you a prayer card, sir? Do you? I don't see but one cripple man. He's sitting here in a wheelchair. Now, if there's anyone without any of them prayer cards, now we don't know. I guess I'm getting a jam there. So okay. All right. I'll stop it just a minute. All right. We don't have no room here, see, to have it done orderly. Now, how many in here does not have a prayer card, and yet you're sick, and you want God to heal you? Raise your hand. Well, it's practically everywhere. I suppose, just about everywhere. All right, now, I'm going to ask you, if you will, for these next few minutes, which I've took over my time now, but here is the showdown, whether this word's right or not. Amen. This proves it. Now, let me have your undivided attention. Anyone here knows that if I could, I'd heal every one of you. But the Bible said that I'm the Lord thy God who heals all thy diseases. It's based upon a faith. All these things that I've preached this week, up to this time, and down through my life, has been based upon the finished works of Christ at Calvary. If you believe it, that's all God asked. If you'll believe it, you should have what you asked for. Now, as far as signs and wonders to appear, he promised that. First, he said in the church what? Apostles, prophets, teachers, evangelists, pastors. That's God's order set in the church to perfect the saints. Now, I want each one of you to give me your undivided attention. Now, there's just about one person in that prayer line that I think that I know, and that's the man with the white suit on. I can't call his name, but I believe he's from somewhere about the up around Carolina or something. He's a car dealer or something.
అతని పేరు ఏదైంది కూడా నాకు తెలియదు. అయితే నిజంగా అతనిలో ఏమున్నది నాకు తెలియదు. దేవునికి తెలుసు అది. అతనిలో ఉన్నది ఏదో నేను నీకు చెప్పలేను. అయితే మిగతా వారంతా నాకు అపరిచితులు. వారు నాకు తెలియదు. ఇక్కడ ఉన్న మీలో మిమ్మల్ని గుర్చి నాకేమైనది ఏమీ తెలియదు. ఎంతమందికి తెలుసు? మీ చేతులు పైకెత్తండి. అవునండి. బైబిల్ తెలియజేస్తున్నది పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మొట్టమొదటి చేయనది ఏంటి? ఈ విషయాలు నీకు బయలుపరచుతున్నది, నేను బోధించినవి. అది నిజమేనా? ఆ తర్వాత ఆయన ఏమి చేయను? జరగవ విషయాలను చూయించును, హృదయం యొక్క రహస్యాలను బయలుపరచును. యేసు చేసిన అవే క్రియలను ఆయన చేయును. రక్షణ స్వస్థత ప్రణాళికను కలువరిలో యేసు సంపూర్తి చేశాడని ఎంతమంది నమ్ముచున్నారు? నిజం. కాబట్టి అంతవరకు అదంతా అయిపోయినది. అవునా? అది ముగించబడినది. అయితే ఆయన చేయగలిగినది ఒకటే, నిన్ను వెదిలిచుట. ఆయన ఇంకా దేవుడని, ఆయన వాగ్దానాన్ని ఆయన నిలబెట్టుకున్నవాడని గ్రహింపులకు నీ వచ్చినట్లు చేయుట. కాబట్టి ఆ విధముగా చేసి బోధకులను ఆయన అభిషేకించును. వారే ఇక్కడున్న ఈ మంచివారు. అనేకులు అక్కడ వెనక్కి ఉన్నారు. బోధించుకొరకై వారిని ఆయన అభిషేకం చేశాడు. బోధకునికి ఒక పేద సహకారుడు నేను, సహకారుని నేను. ఆయన నా బోధకు ఇది ఇచ్చాడు. అవునా? కారణం, నేను విద్యలేని పామరుడును, నాకు ఏమీ తెలియదు. నా భావం ఏదో తెలుసా? ఒక పండితుడు అవుటకో లేక ఒక విద్యార్థిని అవుటకో, మరి దేనికో? అయితే అలాంటి చేయుటకు వీరికి ఆయన అవకాశాలు ఇచ్చి ఉన్నాడు. వారు ప్రేరేపణ ద్వారా వెళ్లి బోధ చేస్తారు. నేను ఒక గంటలో చెప్పగలిగిన దానికంటే 5 నిమిషాల్లో చెప్పగలుగుతారు. ఎందుకనగా ప్రేరణ వలన. కెనాన్ తుపాకి వల్లే త్వరగా పనిచేయు మర తుపాకి వల్లే గుర్రును తిరిగే సుత్య తిరిగల వల్లే. చూస్తున్నారా? నా వరము ఇంకో రకంగా ఉన్నది. నా సొంత సమయాన్ని నేను తీసుకుని ఏమైనది నేను చదివి పరిశుద్ధాత్మ ఏమి చెప్పునో కనిపెడతాను.
In order to build a congregation to let them know what my conception is of Christ.
Usually in meetings I ask some good preacher to preach for me. But now is the time. This is the hour. And if the word's been preached, then what about it? If it's just preaching, you walk away, well, you don't know. But if he comes around and proves that what he said is the truth, then, brother, it's on your lap then. That's right. It's you. Now, if the Holy Spirit will come this morning in the audience and do exactly the way he did when he was in Jesus Christ, how many of you will believe that God was once over us, then with us in Christ, now in us in the church? Sure. Now, if you can see now, you don't have to have hands laid on you. If you're a real believer, why Peter spake these words, the Holy Ghost fell on them.
Yeah.
I do not need to come lay hands on my servant. Just say the word, that's all you have to do. See whether you're seed of Abraham now. Let God do the rest. Heavenly Father, as a man, as a servant, that's my finished word. You speak from hereafter, Lord. Let it be so that they'll know that you're God in the midst of the people. In Jesus' name, amen. Now, the man, here's the man, just like, I say that when Nathaniel came before Jesus, as far as I know, we've never met. We're strangers to one another. But God knows the man. I do not know him. In my memory, I've never saw him unless it just happened to be on the street somewhere. Met him, I hear, shook his hand, or said, how did you see, or something other morning's all I know. But God knows the man. Now, if Jesus Christ is the same yesterday, today, and forever, then if this man is sick, then as far as healing, he's already done it.
అది ముందుగానే ముగించబడినది. అయితే అతడు నమ్మునట్లు చేయుటకు యేసు ఇక్కడే ఉన్నాడని ఎరుగుడు కొరకు. సరే, యేసు ఏమని చెప్పిండెను? సదమ దగ్గర సూచన వల్లి కడవర దినాలలో అది జరుగును. నేను చేసిన క్రియలే అబ్రహాముతోనున్న ఆ ఒక్కరే ఆయనే చూపుడు కొరకు అబ్రహాం పుట్టుకొనబే నేను ఉన్నవాడును. ఆయనే ఆ దేవదూత. ఆయన ఇక్కడే ఉన్నాడు. ఈ ఉదయం అదే విధమైన దేవదూత మనలో నివాసం చేస్తున్నాడు. ఆ మనిషి నటనదారుడు కావచ్చును, బహుశా అతని వేషధారి కావచ్చును, అతను నాస్తికుడు కావచ్చును, అతని భక్తుడు కావచ్చును. అతని గురించి నాకేమీ తెలియదు. అతడు ఇలాగే అక్కడ నిలబడి ఉన్నాడు. పరిశుద్ధాత్మ వచ్చి అతనికి బయలుపరిచినట్లయితే అప్పటి నుండి అతడు తీర్పు తీర్చబడతాడు. అతనికి తెలియను. అతని బ్రతుకులో ఏమి జరిగినదో పరిశుద్ధాత్మ అతనికి తెలియచేయగలిగినట్లయితే నిశ్చయంగా చెప్తాడు. అది సత్యమైతే అతని బ్రతుకులో ఉన్నదేదో అతను నమ్మగలడు. అది నిజమేనా? ఏమైనదో, దేని గుచ్చో, ఏమవుతుందో ఆయన చెప్పగలిగితే అది నిజమో కాదో అతడు అది ఏమై ఉన్నదు. వైద్యుడా, నీవు దీన్ని నమ్ముతున్నావా? నీవు, నీ తల్లి, మీరిద్దరు ఇది నమ్ముతున్నారా? మిస్సోరీ స్ప్రింగ్ఫీల్డ్ నుండి వచ్చిన మరొక వైద్యుడు వెనుక కూర్చుని ఉన్నాడు. చూడండి, ఇప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మ ఉన్నాడు. అక్కడున్న నర్సల వెంట్రుకలతో ఉన్న పురుషుడు ఇక్కడ ఆల్బన్ మోటల్లో ఉంటున్నాడు. నీ ప్రక్కలో ఒకదాని చేత నీవు బాధపడుతున్నావు. ఆరంభంలో నీవిక్కడ వాడవు కాదు. నీవు కెనడాకు సంబంధించిన వాడవు. బ్రిటిష్ కొలంబియా, వ్యాంకోవర్, నీవు ఫిన్లాండ్ నుండి వచ్చావు. కీటోస్, ఇంటికి వెళ్ళి, నీవు బాగున్నావు. యేసుక్రీస్తును నిన్ను స్వస్థపరిచాడు. నీవు నమ్ముతున్నావా? ఆ మనుషుడు ఎవరో నాకు తెలియదు. నేను అతనితో ఏమి చెప్పానో ఇప్పుడు నాకు తెలియదు. అది పరిశుద్ధాత్మ మాట్లాడుతా. మరొక కృత వ్యక్తి, ఆ మనిషి నాకు తెలియదు. అతనికి నా బ్రతుకులో నేను ఎన్నడూ చూడలేదు. అతన్ని మనం అపరిచితులమని నేను అనుకుంటున్నాను. అవునండి, నేను ఎన్నడూ ఆ మనిషిని చూడలేదు. అతని గుర్చి నాకేమీ తెలియదు. ఇప్పుడు భయభక్తులతో ఉండండి. అతని గుర్చి నాకేమీ తెలియనట్లయితే ప్రభు అతని గుర్చి ఒకటి చెప్తాడు. అలాగైతే అది మనుషుడు చేసిన దానికంటే బలమైనది ఒకటి చేసినదని రుజువు చేయబడుతున్నది. నిజమేనా? ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉండి కనిపెడుతూ నిజంగా భయభక్తులతో ఉండండి. పరిశుద్ధాత్మ ఆ విధంగా తీక్షణంగా ఉన్నాడు, అది నమ్మండి, అది అంగీకరించండి. నేను ఎన్ని హృదయముతో ఒక అపరిచితుడు, మొట్టమొదట నీవు రక్షణ వెతుకుతున్నావు, నీవు మద్యపానము సేవించువాడవు, అది ఖచ్చితంగా నిజం. నీవు ఈ నగరానికి సంబంధించిన వాడవు కాదు, నీవు మరి ఒక నగరానికి సంబంధించిన వాడవు, ఇండియానా సిటీకి. అవును, అది న్యూ క్యాసిల్ మరి అలాంటిది అని అనుకుంటున్నాను. ఖచ్చితం, మరొకరితో నీవు ఉన్నావు, నీవు ఇంకొకరిని చూస్తున్నావు, ఇంకొకరిని చూస్తున్నావు, ఒక స్త్రీతో ఉన్నావు, ఆమెకు అది సంబంధము. లైల్ వుడ్స్ ఆమెని భార్య, ఆమె ఇప్పుడు ఇక్కడ ఉన్నది, ఆమె కూడా ప్రార్థన చేయించుకోవాలని ఉన్నది. అవునండి, నీ బాధ ఏదో దేవుడు నాకు చెప్పగలడని నీవు నమ్ముతున్నావా? గుండె జబ్బు. ఆమె తన నిండు హృదయంతో ఆమె నమ్ముతున్నది, ఆమె స్వస్థత పొందుకోగలదు. మధ్య ప్రాణము తాగడానికి నిన్ను అలవాటు చేసిన దయ్యాన్ని నేను నీలోండి గద్దిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున ఇంటికి వెళ్ళు, తిరిగి ఎన్నడూ త్రాగవద్దు. పాపములు తీసివేయబడి కొరకై ఆయన ప్రశస్తమైన నామమున బాప్తిసం తీసుకో. దయ్యాన్ని నేను గద్దిస్తున్నాను, అది నీ యొద్ద నుండి దాటిపోగాక. ఆమేన్. ఇప్పుడు నీ పాపములు క్షమించబడి ఉన్నది, వెళ్ళు. ఒక ఎన్నడు పాపము చేయవద్దు. దేవుని యందు విశ్వాసముంచు, అనుమానపడవద్దు. నీలో ఉన్న దానినంతటితో నీవు నమ్ము. ఓ యవనస్త్రీ, మనం ఒకరి ఒకరికి పరాయి వారము, అపరిచితులము. మన ఇద్దరిని క్రీస్తు ఇరుగున నీవు నమ్ముతున్నావా? ఇక్కడ బావి యొద్ద ఉన్న స్త్రీ వలె, మన రక్షకుడి వలె, నీవు ఆమెవు కాదు, నేను ఆయన్ని కాదు. అయితే ఆయన ఆత్మ నిరంతరము నిలచును. ఈ స్త్రీ ఇక్కడ నిలబడి ఉన్న ఈ యవన స్త్రీ, ఆమెకు నాకు మధ్యనున్న నిలబడి ఉన్న దూత యొక్క వెలుగును నీవు చూడగలుగుతున్నావా? అయితే దానికి వెనుక ఒక నీడ ఉన్నది, ఆ నీడ మరణపు ఛాయ, మరణపు నీడ. అది ఒక క్యాన్సర్, క్యాన్సర్ గుదుమ యుద్ధ ఉన్నది. నీవు ఈ నగర ఉదానపు కాదు, లేదా కెంటోకీకి సంబంధించిన దానవు. కెంటోకీ ఎందలి లాగ్రేంజ్. అవును మిస్టర్ జాన్సన్, ఏంటో చెప్తాను. నీ నిండు హృదయంతో నమ్ము, ఇంటికి వెళ్ళు. యేసుక్రీస్తు నిన్ను బాగు చేయను. నీవది నమ్ముతున్నావా? ఈ స్త్రీ యొక్క ప్రాణాన్ని తీసుకుంటున్న దయ్యాన్ని నేను గద్దిస్తున్నాను. యేసుక్రీస్తు పునరుద్ధరణాన్ని ఆధారము చేసుకుని సార్థనతో నేను సవాల్ చేస్తున్నాను. వాడు ఓడిపోయిన వాడిని చెప్పో. యేసుక్రీస్తు వాడిని కల్వరిలో ఓడించాడు. పరిశుద్ధాత్మ అభిషేకం క్రింద దేవుని సేవకునుగా దేవుని దూత ద్వారా నాకు ఇవ్వబడిన ఆజ్ఞను బట్టి ఈ స్త్రీ ప్రాణం నిమిత్తమై ఈ దయ్యాన్ని నేను గద్దిస్తున్నాను. ఓ ప్రభువా, ఆమె బ్రతుకును కాక. ఆమేన్. ప్రభువుకు కృతజ్ఞత తెలుస్తూ సంతోష ఆనందముతో గృహానికి తిరిగి వెళ్ళు. ఇప్పుడు అనుమానపడవద్దు, నీ మనస్సులో సంశయం ఉంచుకోవద్దు.
You look awfully sincere and innocent about that lady.
Amma, if you believe that you are suffering with, amai kattamu vidhita bhayamto kanipistunnavu. Neevu nammite neevu baadhapadutunna gandulu jabbu killavatamu nee nindu hrudayamto nammite adi nenu vidichipothundi. ఆ చిన్న స్త్రీ ఒక విధంగా భావించినది ఇక్కడే, కారణం వారి మధ్యలో ఒక ఆత్మ ఉన్నది. నీవు గమనిస్తున్నావా? నీవు మీరు బాగున్నారు, నేను నిన్ను హృదయంతో నమ్మితే చాలు. ఆ విధంగానే ఆమె తరువాత ఆమె ప్రక్కనే ఉన్న చిన్న స్త్రీ, అవును నీవే, అక్కడ కూర్చొని పైకి చూస్తూ ప్రార్థిస్తున్నావు. వీపు నొప్పి, నీ నిన్ను హృదయంతో నమ్ము. నీవు కూడా, నీకు వీపు నొప్పి ఉన్నది కూడా, కనుక ఆరోగ్యంతో ఎక్కి ఇంటికి వెళ్ళు. నీ నిన్ను హృదయంతో నీవు నమ్ముతున్నావా? నీ యొక్క కుమార్తె కొరకే నీవు ఇక్కడ ఉన్నావు. నీ కుమార్తె మరణ ఛాయల్లో ఉన్నది, అది క్యాన్సర్. ఆమె యొక్క ఆత్మస్థితి కూడా మంచిగా లేదు. అవునండి, ఆమె పైకి క్రిందకు లోపలకు బయటకు కరబడిట్లుగా ఉంటున్నది. నీ చేతిలో ఉన్న చేతి రుమాలు నీవు చూస్తున్నావు కదా, ఇక్కడ మాట్లాడుతున్నది పరిశుద్ధాత్మయని నీవు నమ్ముతున్నావా? ఆ చేతి రుమాలు నాకివ్వు. ప్రభువా, యేసుక్రీస్తు నమ్మున ఆమె కుమార్తె స్థితిని నేను గద్దిస్తున్నాను. ఆమె తల్లి యొక్క మాటను బట్టి యేసు నామములో ఆమెపై ఫలవర్తమగును కాక. ఆమేన్. వెళ్ళు, సందేహపడవద్దు, విశ్వాసముంచు. ఆమె ఇప్పుడు ఇంటికి వెళ్ళగలదు. ఆ చేతురుమాలను ఆమెపై పెట్టు, నమ్ము, దేవునిది విశ్వాసముంచు. అక్కడ ఒక స్త్రీ ఉన్నది. మీరు ఆమెను చూడగలుగుతున్నట్లయితే ఆమె కళ్ళు మూసుకుని ఉన్నది. ఆమె చేతి రుమాల పైకెత్తి ఉన్నది, ప్రార్థిస్తూ కళ్ళు తెరుచుకుంటుంది. సహోదరి, నీవు ఒక దాన్ని ముట్టి ఉన్నావు. నీవు నన్ను ముట్టలేదు, అయితే నీవు ఆయన్ని ముట్టావు. నీకు వారికోస్ రక్తనాళాలు ఉన్నవి, స్త్రీ జబ్బు ఉన్నది, అన్ని విధాలైన సమస్యలు ఉన్నది. అవును కదా? నిజమే కదా? అది నిజమైతే నీ చేయి పైకెత్తు. మంచిది, స్వస్థత కలిగి ఇంటికి వెళ్ళు. ఆమె ముట్టినేసి నేను మిమ్ము అడిగి గుర్తాను. ఎవరు ఆ స్త్రీ? ఎవరిని ముట్టింది? ప్రధాన యాజకుణ్ణి. నీవు గుర్తించగలుగుతున్నావా? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నాడు. నీవు నమ్మినట్లయితే ఆత్మ జడుల మధ్య ఉన్నది, నమ్ము. ఇక్కడ పటములో ఉన్న అగ్నిస్తంభం ఇక్కడ జడుల మధ్య సంచారం చేయుచున్నది. ఆ స్త్రీ నా వైపే చూస్తున్నది, అది ఆమె పైన నిలబడి ఉన్నది. నోటిలో చేతురుమాల పెట్టుకుని చేతులు ఇలాగ పైకెత్తి ఉన్నది. తలలో వ్యాధి, ఒక విధమైన నరాల బలహీనత తలలో ఉన్నది. అవునది వాస్తవం. నేను ఆయన ప్రవక్తనని నీవు నమ్ముతున్నావా? క్రీస్తు నీతో మాట్లాడుతున్నదని నీవు నమ్ముతున్నావా? దాని నుండి నీవు విడుదల పొందుకుండా ఉన్నావు. ఇంటికి వెళ్ళు, నీ హృదయపూర్తిగా నమ్ము. అక్కడ ఆమె వెనకల కూర్చున్న పురుషుడు, అతనికి ఒకటి సంబంధం కలిగి ఉన్నది. క్యాంబర్స్విల్ కెంటుకి. నీకు నరముల బలహీనత ఉన్నది, గూని, అధికమైన రక్తపోటు. అయ్యా, నేను నిన్ను దేవుతో నీవు నమ్ముతున్నావా? నీవు నమ్మితే అవన్నీ నిజమైనప్పుడు నీ చేయి పైకెత్తు. నీవు ముట్టిందెవరు? నీవు ఒకరిని ముట్టావు, ప్రధాన యాజకుని. నమ్ము, స్వస్థత పొంది వెళ్ళు. ఇక్కడ ఒక స్త్రీ ఉన్నది, ఒక విధంగా లావుగా ఉన్నది. ఆమె చేతులు పైకెత్తి కూర్చుని ఉన్నది. ఆ స్త్రీ నేను ఎరుగుదునని నేను అనుకుంటున్నాను. నేను ఒక చోట ఆమెను చూశాను. ఆమె ప్రార్థన చేస్తున్నది. ఆమె తలలో బాధ ఉన్నది, తల అని ఆ మరొక స్త్రీతో నేను చెప్పినప్పుడు కొద్ది నిమిషాల క్రితమే అది ఆమెకు తగిలినది. ఆమెకు తల బాధ కూడా ఉన్నది. ఆమె నేను ఒక చోట చూశాను, స్థలము చెప్పలేను, కానీ నేను ఆమెను చూశాను. ఓ అవును, నేను చూశాను. ఇప్పుడు నేను ఎదిగాను ఆత్మ సంబంధంగా కూడా. ఆమె రోజ్ ఆస్టిన్, కెంటాకీలోని లూయిస్విల్ కు సంబంధించిన వారు. ఇప్పుడు నమ్ము, ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళు. నీవు నాకు తెలుసును, నీ ముఖం నాకు జ్ఞాపకం ఉన్నది. ఒక పర్యవేక్షణలో నీవెక్కడ పరిశుద్ధాత్మను పొందేవో అక్కడ ఆ ట్రైలర్, అది నిజం. నీ మీద చేతులు పెట్టినప్పుడు నీవు పొందుకున్నావు. నీ పేరేంటో ఇప్పుడు నాకు తెలియదు, అయితే నీవు నాకు తెలుసును. నీకు కవర్ బిజినెస్ ఉన్నది, అదే నాకు తెలుసు. నీకు బలహీనత ఏదో నాకు తలంపు లేదు. నీకు, నీవు అది ఎరుగుతూ. అవునది వాస్తవం, వేరే ఆలోచన లేదు. బాధ ఏంటో దేవుడు నాకు బయలుపరిచినట్లయితే అప్పుడు ఎవరైతే నీకు పరిశుద్ధాత్మని ఇచ్చారో ఆయనే నిన్ను స్వస్థపరచగలడు, నీ హృదయ వాంఛను తీర్చగలడు. నమ్ము, నీ కొరకై నీవిక్కడ లేవు. అది నీ పరిస్థితి కాదు, అది నీవు ప్రేమిస్తున్న ఒకరి కొరకు. అది వర్జీనియాలో ఉన్న సహోదరి, అది వర్జీనియాలో ఉన్న సహోదరి కొరకు. ఒక విధమైన వీపు నొప్పి. నీ భార్య అక్కడ కూర్చుని ఉన్నది, ఆమె కూడా అక్కడతో ఉన్నది. ఎంతో కాలం నుండి ఉన్నటువంటి గుండె జబ్బు మొదలైనవి ఆమెను విడిచిపెట్టినని ఆమె నమ్ముతున్నది. ఇక్కడ నీ ప్రక్కనే ఉన్న స్త్రీ ఆమె నీ యొక్క తల్లి. ఆమె పరిశుద్ధాత్మ కలిగినదా లేదా అని ఆమె కలవరపడుతుంది. ఇంకా ఆమెకు మూత్రాశయం జబ్బుతో బాధపడుతున్నది. మరొకటి కూడా, ఒక విధంగా గట్టివాడైన వైద్యుడు చెప్పాడు అది పడిపోతున్న గర్భ సంచి అని చెప్పాడు. కొంచెం కాలం క్రితము నీవు శస్త్రచికిత్స చేయబడవలసి ఉండెను అని. శస్త్రచికిత్స జరగకుండా ఉండటకు కారణం అతడే. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకోమని అతడు నిన్ను కోరాడు. ఆమె వెలుకునే నిలబడి ఉన్న వ్యక్తి ఒక విధంగా బంధు. ఆ యవన స్త్రీ బంధువు అవుతున్నది ఎలాగైనా. అయితే వివాహము ద్వారా మేనకోడులు ఆమె ఆమె రక్షణ కొరకై కలవరపడుతున్నది. అవును, ఆమెకు మధుమేహ వ్యాధి ఉన్నది, ఒక యవన స్త్రీ. అది ఖచ్చితంగా నిజమే. నీవు నమ్ముతున్నావా? మనము దేవుని వైపు చెతులుతుదాము. ఓ ప్రభువా, ఆకాశానికి భూమికి సృష్టికర్త, జీవన దాత, శ్రేష్టమైన ప్రతి ఈ ప్రధాత, ఇప్పుడే ప్రజల మధ్యకు నీ సన్నిధిని పంపండి, వారి హృదయ వాంఛలు తీర్చుము ప్రభువా. ఎందుకై నీకు ధన్యవాదాలు చెల్లించుచున్నాము. నీవు ఈ ప్రజలను దీవించి వారి అక్కలు తీర్చమని ప్రార్థిస్తున్నాము మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా, ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? నాకు జ్ఞాపకం లేదు. అయితే ఎలాగైతే నేను ఏ విధంగా అది జరిగిపోయినది? ఒకరి వైపు, అదంతా నిజమేనా? మీ చేతులెత్తండి. ఎవరితో అది మాట్లాడేదో అది నిజమేనా? అంతా సత్యమే. అలాగైతే పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నాడు అన్నది నిజం. అది నిజమేనా? ఆయన దాసునిగా నన్ను నమ్మండి. మీరు అలసి ఉన్నారని నాకు తెలుసును. మీరు విశ్రాంతి లేక ఉన్నారు, నిజమే. సందేహించవద్దు, ఇది ఆయనే అని నమ్మండి. పెంతెకోస్తు దినమున మేడగదిలో వచ్చినటువంటి బలమైన గాలి అది స్వీకరించినప్పుడు ఈ ప్రజల్లో అదే తాకినది. ఎందుకనగా అది అదే పరిశుద్ధాత్మ. అది ఇప్పుడు ప్రతి ఒక్కరి చుట్టూ తిరుగుతున్నది. బయట లోపట జనుల చుట్టూ పరిశుద్ధాత్మ మీ చుట్టూ తిరుగుతున్నాడు. ఈ బైబిల్ గ్రంథము నా ఎదుట ఉన్నది. మీ ఎదుట యథార్థంగా ఉండగోరుతున్నాను. ఆ ఒక్కటి మనవర్తి ఉన్నదని ఎంతమంది యొక్క వింతైన భావనను భావించుచున్నారు? అదే పరిశుద్ధాత్మ, అది ఆయనే. నన్ను నమ్మండి, నా మాటలు సత్యము. ఎందుకనగా దేవుడు ఆయన సత్యమును బైబిల్ ద్వారా రుజువు చేస్తాడు, ఆయన పునరుద్ధరణ శక్తి ద్వారా రుజువు చేస్తాడు, విజ్ఞాన శాస్త్ర పరిశోధన ద్వారా రుజువు చేస్తాడు. ఆ తర్వాత దాన్ని రుజువు చేయనిది ఇంకొకటి లేదు, అది ఇక్కడే ఉన్నది. అలాగైతే నా మాట నమ్ముడి, నేను మీకు నిజము చెప్తున్నాను. ప్రతి ఒక్కరి కూడా ఇప్పుడు దేవుని సన్నిధానంలో ఉన్నారు. మీరు అందరూ స్వస్థత పొందుకొరకై ఇది నమ్ముతున్నారా? మీరు చేయవలసింది నేను మీకు చెప్తాను. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ మీలో ప్రతి ఒక్కరూ మీ చేతులు మరొకరి వైపు పెట్టండి. తద్వారా అది నేను కాదని మీరు గుర్తింపు లాగున. మీరు కేవలము క్రియా పాత్రలు, మీరు విశ్వాసులు. పరిశుద్ధాత్మ మీ పేరు ఉన్నదని మీరు భావిస్తే అది మీ మీద ఉన్నది. ఈ విధంగా వరం వలె కాకపోవచ్చును, అయితే పరిశుద్ధాత్మ మీ మీద ఉంటున్నది. ఒకరు వారు ఎవరైనప్పటికీ ఒకరిపై చేతులు ఉంచండి, మీ తలలు ఉంచండి. ఇది చేయుటకు నేను నడిపించబడ్డాను. మీ స్వస్థత కొరకు ఇది సమయం అని నేను భావించుచున్నాను. నీవు నమ్మినట్లయితే పరిశుద్ధాత్మ ప్రజలపైన కదులుతున్నాడు. జార్జియా నుండి వచ్చిన ఆ చిన్న వ్యక్తి వెనుక కూర్చుని నీ సహోదరుని కొరకు ప్రార్థన చేస్తున్నావు. విశ్వాసముంచు, నమ్ము. ఓ, అది ప్రతి చోట, ప్రతి ఒక్క చోట. నీకు నీవే ప్రార్థన చేయవా? నీవు చేయి ఉంచిన వ్యక్తికై నీవు ప్రార్థన చేయి. మీరందరికీ కూడా ప్రార్థించినట్లుగా అది చేస్తున్నది. ప్రభుని యేసు, ఎవరైతే మృతుల్లో నుండి తిరిగి లేచి ఉన్నారో, ఓ దేవుని కుమారుడైన నిన్ను పొరుతి పిలాతు యొక్క బెదిరింపులు కాని, రోమా ప్రభుత్వ ముద్ర గాని నిన్ను సమాధిలో బంధించలేకపోయినవి, సర్వశక్తి మధుర దేవుడు ఈస్టర్ దినాన దిగివచ్చి రాయిని దొరలించి ముద్రను చిల్చివేశాడు. నీవు తిరిగి లేచి నీ శిష్యులతో 40 దినాలు ఉండి సర్వలోకానికి వెళ్లి జరుగుతున్న కార్యాలను చేయమని ఆజ్ఞిచ్చున్నావు. 2000 సంవత్సరాల నుండి అది జరుగుతున్నది. ప్రభువా, నీవు దేవుడివు, నీవు అపజయం ఉండవు, నీవిక్కడే ఉన్నావు. మేము కలిగి ఉన్న ఈ ఉదయవేళ ఆలోచన సభలో ఈ విషయాల గురించి మేము వివాదము తెచ్చుకుంటే నీవు దేవుడు అని మేము తక్కించడమి. నీవు దేవుడివేనని మేము న్యాయ సమితి నుండి నీవు ఇక్కడనే ఉన్నావని మేము తర్కించదమి. ఇప్పుడు మాకు ఒక ఆజ్ఞ నీ యొద్ద నుండి పొందితే ఒకరిపై ఒకరు చేతులు ఉంచడం చేయుటకు నీవు మాకిచ్చిన ఆజ్ఞ అదే. నీవే చెప్పి ఉన్నావు, నమ్మిన వారి వల్ల ఈ సూచికలు జరుగును. వారి రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుదురు. ఆలోచన సభ నుండి మేము పొందిన ఆజ్ఞ అదే. ప్రభువా, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము, వినుట పొట్టేళ్ల క్రొవ్వు కంటే శ్రేష్టము. ప్రభువా, ప్రతి దయ్యము, ప్రతి ఆత్మ, ప్రతి వ్యాధి, ప్రతి బాధ, ఈ ప్రజలను కలవరపరచు ప్రతి విధమైన విరోధమైన దానికి నీ యొక్క దాసులుగా నేను ఆజ్ఞాపిస్తూ అనబెడుతున్నాను. దేవుని యొక్క సన్నిధానంలో పరిశుద్ధాత్మక సాక్షాధారముతో నన్ను పంపిన దేవుడితో ఆజ్ఞ ప్రకారంగా దేవుని వాక్యాన్ని బట్టి ఈ ఆత్మ నేను సమలు చేస్తున్నాను. వ్యాధి బాధలకు కారణమైన ఈ ఆత్మ ప్రభుని యేసుక్రీస్తు నామమున ప్రజల నుండి బయటికి రా. వారు ఆరోగ్యవంతులవుదురుగాక. సతనా, నీకు కేవలం నీవు కేవలం మోసగాడవు. నీ చేయి తొలగించుకోమని ఆనబెడుతున్నాను. అన్య జనుల మధ్య యేసుక్రీస్తు తనకు తానే ప్రత్యక్షపరచుకున్న సమయం వచ్చినది. సతనా, నీవు ఓడిపోయావు. ఒక సమయమందు నీవు ప్రజలను పట్టుకున్నావు. ఇప్పుడు నీకు చట్టబద్ధమైన హక్కులు లేవు. యేసుక్రీస్తు నీకున్న ప్రతి హక్కును కలవరలో చెప్పివేశాడు. ఆయన సంపూర్ణంగా వెలలు చెల్లించి సమాప్తమైనది అని చెప్పి ఉన్నాడు. రక్షణకు సంపూర్ణ ప్రణాళికను, సంపూర్ణ స్వస్థతను సమస్తము కలవరిలో ముగించి వేశాను. ఒకప్పుడు నీకున్న ప్రతిది పాపము ద్వారా, పడిపోవడం ద్వారా నీకున్న ప్రతి దానిని నీ యొద్ద నుండి తొలగించి వేశాను. యేసు రక్తము చేత మేము విముక్తి చేయబడ్డాం. నీవిక మమ్మల్ని పట్టుకోలేవు. మమ్మల్ని విడిచిపెట్టమని యేసుక్రీస్తు నామమున మేము చెప్తున్నాము. ఒకరిపైన ఒకరు చేతులు పెట్టండి, ప్రార్థిస్తూ ఉండండి. మీ చేతులు పెట్టి ప్రార్థిస్తూ ఉండండి. ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఆలోచించిద్దాము. దేవుడు సమీపంగా ఉన్నాడు. దేవుని ఆత్మ ఇక్కడే ఉన్నది. దేవుడు నన్ను స్వస్థపరచుతున్నాడు. ఆయన మంచితనము, ఆయన కనికరం, ఆయన కటాక్షం, ఆయన వాగ్దానం నా యందు నిజరూపము దాల్చుతుంది, తాల్చుతున్నది. మేము వారాలు వారాలు బోధించగలము. అది ఏ వ్యత్యాసము చేకూర్చలేదు. పరిశుద్ధాత్మ ఇక్కడే ఉన్నాడు. అది చేయగలిగినది అదే. ఏ సమయంలోనైనా ఇక్కడ ఇక్కడే ఇప్పుడు ఉన్నాడు. ఇప్పుడే దేవుడు ఇక్కడ ఉన్నాడని పరిశుద్ధాత్మ నాకు రుజువు చేస్తూ ప్రత్యక్షత చేయిస్తున్నాడు. నేను ఆయన నమ్ముతున్నాను. అది ముగించబడిన పని. నేను అది కలిగి ఉన్నాను. అది నా యొక్క భాగము. నేను ఇప్పుడు పరిశుద్ధాత్మతో నివాడుచున్నాను. నా వ్యాధులు, నా నొప్పులు, నా బాధలు విడిచిపోతున్నవి. నా విశ్రమలన్నీ నా ఎదురునకు వెళ్లిపోతున్నవి. నేను తల వంచి కనులు మూసుకుని ఆ విధంగా ప్రార్థించవలసి ఉన్నది. ఇప్పుడు నమ్మిక మాత్రం ఉంచు. మీ తల వంచి ఉండండి. నెమ్మదిగా ఇప్పుడు మనం పడబోతున్నాము. నమ్మిక మాత్రం ఉంచు. పర్వతం పై నుండి వచ్చుచున్నాడు. మూర్ఛల వ్యాధులతో ఉన్న బిడ్డ, శిష్యులు అక్కడ ఉన్నారు.
I can if you'll believe. That's what he's saying now. I'm here. I've just come down from glory. I'm here. I'm in your midst. I'm holding this conference with you. I anointed the pastor. I'm here. I can if you believe. For all things are possible. Oh.